నేను ఆత్మగా ఉండేవారు. నాకు చించినాడ వస్తా అంటే జిన్నూరు వస్తున్నట్టే ఉంటుంది. సో గ్రామ హోమ్ కమింగ్, పక్షి ఆకాశంలో తిరిగి తిరిగి గుర్తుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో మాకు చించినాడు వచ్చినప్పుడు అలా ఉంటుంది. హోమ్ కమింగ్, మరి ఇల్లు విడిచిపెట్టి ఏదైనా పని మీద బజార్లోకి వెళ్ళి బజార్లో పని అంతా చూసుకుని మళ్ళీ ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుందో మాకు చించినాడు వచ్చినా ఎలా ఉంటుంది. ఆకాశమే అంచైతే ఎగురుతాం, ఏదో గూటుకి చేరుకోవాలి. రెక్కలున్నా ఎగరలేని అంచైతే ఎగురుతాం, ఏదో గూటుకి రావాలి. ఇక్కడ నరసింహరాజు గారు స్వర్గస్థులు అంటే నరసింహరాజు గారు సుమారు 15 లక్షలు 16 లక్షలు డబ్బు నిలవేసి ఎవరితోటి సంబంధం లేకుండా ఈ గీతా భవనం నిర్మించారు, ఈ ప్రహరీ గోడలు నిర్మించారు, ఈ నీడను మనకు కల్పించారు. సత్పురుషులు ఎప్పుడు అలాగే పనిచేస్తారు, అడావుడి ఉండదు. ఈ రజోగుణం ఉన్న వాళ్ళ వల్ల, తమో గుణం వాళ్ళ వల్ల లోకానికి ఏ రకమైన ఉపకారం ఉండదు. అరుపులు బొబ్బలు తప్పించి క్రియాత్మకంగా క్రియలు లోకానికి ఉపయోగపడే పని రజోగుణం ఉన్న వాళ్ళ వాళ్ళు, కానీ తమో గుణం ఉన్న వాళ్ళు ఏమీ ఉపయోగపడరు వాళ్ళు. కానీ తమో గుణం ఉన్న వాళ్ళు ధర్మాత్ములు కాకపోయినా ధర్మాత్ముల కింద మట్టికి నటించరు. రజోగుణం ఉన్న వాళ్ళతో మరీ ప్రమాదం. రజోగుణం ఉన్న వాళ్ళతో ప్రమాదం ఏంటంటే వాళ్ళు ధర్మాత్ములు కాదు, ధర్మాత్ముల కింద సమాజంలో నటిస్తారు. తమో గుణం ఉన్నవాడు ఒక రకంగా మెరిగివాడు అలా పడి ఉంటాడు, ధర్మాత్ముడు కాదు ధర్మాత్ముల కింద చెప్పడు కూడా నాడు. ఈ రజోగుణం ఉన్న వాళ్ళతో పెద్ద ప్రమాదం ఏంటంటే ధర్మాత్ముడు కాకపోయినా మన అందరి చేత బలవంతాన్ని వాడు ధర్మాత్ముల కింద మనం చెప్పాలి, మనం చెప్పకపోతే వాళ్ళు కోపం చేసుకుంటారు. అంటే లోకానికి వాళ్ళ వల్ల ఏ రకమైన మేలు జరగదు. ఇంకా ఇటు వచ్చిన సత్వగుణం ఉన్న వాళ్ళే లోకానికి వాళ్ళ వల్లే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళ వల్లే లోకానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది. పైగా గుర్తింపు లేకుండా ఆ మంచిదో చాలా ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోతారు. అది చెట్టు మొక్క వేస్తారు, పెంచుతారు, నీళ్ళు వేసి పెంచుతారు. ఆ ఫలాలన్నీ మనమే తినేయాలని అనుకోరు. ఎవరో తింటారు, మనం పెంచుదామని అనుకుంటారు. రజోగుణం ఉన్న వాళ్ళక ఎవరో పెంచిన చెట్లను కాయగిండాలు తినేద్దామని చూస్తాం. సత్వగుణం ఉన్నవాడు అలా కదా, వాడే నీళ్లు పోస్తాడు, ఆడే చెట్టు పెంచుతాడు, ఈ పళ్ళు ఎవడ తిన్నా సంతోషం. అహం వైశ్వానుడు జఠరాగ్ని రూపంలో ఎవడ తిన్నా పండు తిన్నా లోపల తినేవాడు ఈశ్వరుడే, అంతర్యామలో ఉన్నాడు ఈశ్వరుడు. ఆ సాత్విక బుద్ధి ఉన్నవాడు కదా. అయితే నరసింహరాజు గారు చాలా ప్రశాంతంగా ఈ పని చేసి ఆయనే కష్టపడి ఇటుకు కూడా ఆయనే తీసుకుని దగ్గరుండి కట్టించుకున్నారు. భగవంతుడు దయకి పాత్రుడు అయ్యే పని పాత్రులు, భగవంతుడు దయ ఇటువంటి పనులకు భగవంతుడు దయకి మనల్ని అర్హులుగా చేస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనకి అర్హత చేకూరుస్తుంది. శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం, స్వామి చెప్తున్నారు భగవద్గీతలో. శాంత రజసం, నీకు ఎప్పుడు నీ హృదయంలో సుఖం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది. నేను కూడా నీ హృదయంలోనే ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. కానీ నీకు అందను ఎప్పుడు అందుతాను, ఎప్పుడు అందుతానని చెప్తున్నాను. నీ హృదయంలో ఉన్నాను కానీ నీకు ఇప్పుడు నేను అందటం లేదు, అందటం లేదు కాబట్టి నేను లేనని మీరు అనుకుంటున్నారు. ఉన్నాను, మీకు తెలియబట్టడం లేదు, తెలియబట్టడం లేదు కాబట్టి నేను లేనని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు తెలియబడతాను? శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం ప్రశాంత మనసం. ఎవరికైతే రజోగుణం అణిగిందో, ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి లోకం తప్పించి లోకం ఏదో గౌరవం పొందుదాం, లోకం ఏదో సాధిందామని ఇదే ఆ లోక కాంక్ష. ఆ లోకవాసన తప్పించి ఇంకేం ఉండదు వాళ్ళకి. దైవ ఆ సంస్కారం ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, కంట్రోల్ లేకపోతే కల్చర్ లేదని. సభ్యత సంస్కారం లేని వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కంట్రోల్ లేకుండా, మనో నిగ్రహం లేకుండా సభ్యత రాదు, సంస్కారం రాదు, కల్చర్ లేదు, సివిలైజేషన్ లేదు, ఎక్కడో ఆత్మజ్ఞానం అటు విడిచిపెట్టి. శాంత రజస్యం, ఆ రజోగుణం ఎవరికైతే పూర్తిగా అణిగిందో, ఆ లోకవాసన ఎవరికైతే పూర్తిగా పోయిందో, శాంత రజస్యం బ్రహ్మభూతం అకల్మషం. కల్మషం ఎలా ఉంటుందో మీకు తెలియకూడదు. రామకృష్ణుడు మాట్లాడేటప్పుడు ఆయనకి పాండిత్యం ఉందో లేదో విడిచిపెట్టండి, మాటలో కపటం కనపడదు. మీరు ఎన్ని రకాల సాధన చేసినా కపటికి అసలు ఆత్మజ్ఞానం కలగదు. మీరు నిజంగా ధ్యానం చేసినా జపం చేసినా కపటికి జ్ఞానోదయం కాదు. నీలో కపటం ఉందని కాదా, నీ లోపల అంతర్యామగారు ఈశ్వరుడు తెలుస్తాను. వేషధారులకి అసలే కలగదు. కల్మషం, ఆ కల్మషం అంటే దోషం. ఆ కల్మషం ఎలా, కొంతమందితో మాట్లాడుతుంటే వాడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందన్నమాట, కల్మషం తెలియదు. కొంత అవునంటే అవునే చెప్తారు, కాదంటే కాదని చెప్తారు. అసలు బ్రెయిన్లోనే స్పష్టత ఉంటుంది, ఆ క్లారిటీలో సబ్జెక్ట్లోనే స్పష్టత ఉంటుంది. అయితే నువ్వు ఏదో సాధన చేస్తున్నా లోపల కల్మషం పెట్టుకుని, లోపల కపటం పెట్టుకుని నేను ఏదో సాధన చేస్తున్నానంటే లాభం లేదు. అకల్మషం, నువ్వు కల్మషం లేని స్థితికి ఎదిగి రావాలి నీ మనస్సు. కల్మషం ఉన్నవాడు మనస్సులో ఉన్నది నోటితో చెప్పడం, నోటితోడు చేతితోడు చెప్పడం, మనిషికి ఒక రకంగా చెప్పుకుని పోతూ ఉంటాడు, అది కల్మషం అంటే. ఆ కల్మషం ఉన్నవాళ్ళు ఎంత సాధన చేసినా ఏమీ ప్రయోజనం లేదు, గజజ్ఞానం లాంటిది. అకల్మషం, నువ్వు కల్మష రహిత స్థితికి వస్తేనే, నీలోని రజోగుణం పూర్తిగా అణిగితేనే నువ్వు బ్రహ్మ భూతం. ఇప్పుడు మనం దేహంతో ఒకటిగా ఉంటున్నాం, బాహ్యం జరిగిన సంఘటన జరిగితే ఒకటిగా ఉంటున్నాం. ఎవరైనా మనల్ని స్తోత్రం చేస్తా అంటే నిందిస్తా అంటే వీళ్ళు అందరూ కలిసిపోతున్నాం. లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఏదో సంఘటనతో కలిసిపోతూ ఉంటాం, అక్కర్లేని స్నేహాలు చేస్తూ ఉంటాం. కొంతమందితో స్నేహాలు చేస్తే వాళ్ళు యహానికి పనికిరారు, పరానికి పనికిరారు, వాళ్ళతో మనం స్నేహం చేస్తాం, అది మన కల్మషానికి గుర్తు. ప్రశాంత మనసు సర్వకాల సర్వావస్థల్లో నీకు గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా నింద వచ్చినా స్థితి వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ ద్వంద్వాలు ఈ ద్వంద్వాలు వల్ల కలుషితం అవ్వకుండా, ఈ రాగద్వేషాల వల్ల పొల్యూట్ అవ్వకుండా సమాజంలో నిన్ను కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొందరు మంది నిందిస్తారు. వీటి ప్రభావం నీ మనస్సు మీద పడకుండా సర్వకాల సర్వస్తోత్రులందు అంతఃకరణను ఎవడైతే శుద్ధిగా నిర్మలంగా నిశ్చలంగా ఎవడైతే అట్టే పెట్టుకుంటాడో సాధన చేసి నాలుగు విషయాలు చెప్పాడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం అందాలంటే. ప్రశాంత మనసం, శాంత రజసం, అకల్మషం, బ్రహ్మభూతం. బ్రహ్మ భూతం మీ దేహంతో మీరు ఒకటిగా ఎలా ఉంటున్నారు, మీకు అదృష్టం వస్తే అదృష్టంతో ఒకటికి ఎలా ఉంటున్నారు, దురదృష్టం వస్తే దురదృష్టంతో, మీకు దురదృష్టం వచ్చినా అందరూ కలిసిపోయింది దుఃఖపడతా ఉంటారు, అదృష్టం వస్తే అందరూ కలిసిపోయి పొంగిపోతూ ఉంటారు, అటు వచ్చినా తట్టుకోలేరు, ఇటు వచ్చినా తట్టుకోలేరు, అటు అయితే పక్కపక్క నవ్వుతారు, ఇటు అయితే విలపిస్తారు. వాటితో మీరు తాదాత్మ్యం ఎలా పొందుతున్నారు, మీ శరీరంతో, మీ జీవితంలో జరిగే సంఘటనతో, మీ అదృష్ట దురదృష్టాలతో, మీ మనస్సుతో మీరు ఎలా అయితే ఒకటిగా ఉంటున్నారో వాటితో తాదాత్మ్యం ఎలా పొందుతున్నారు. అక్కడ మీ ఆయన ఎవరైనా చాలా మంచి అని అనుకోండి, మీ హస్బెండ్ ఎంత మంచి అని అంటే మీకు సంతోషం వస్తుంది. మీరు మంచివాళ్ళు కాదు, మీ హస్బెండ్ మంచి అని అంటే మీకెందుకు సంతోషం కావాలి అంటే హస్బెండ్ తోటి మీరు ఒకటిగా ఉన్నారు, అంటే మీ హస్బెండ్ తోటి మీరు ఒకటిగా ఉన్నారు కాబట్టి మీ హస్బెండ్కి చెప్పిన మాట మీరు వర్తింపు చేసుకుంటున్నారు. అలాగే మీ హస్బెండ్ ఎవరైనా మంచితో మీ హస్బెండ్ తోటి మీరు ఒకటిగా ఎలా ఉంటున్నారు, జీవితంలో సంఘటనతో ఒకటిగా ఎలా ఉంటున్నారు, మీ శరీరంతో ఒకటిగా ఎలా ఉంటున్నారు, మీ మనస్సుతో ఒకటిగా ఎలా ఉంటున్నారు, లోపల సద్వస్తువుతోటి ఆ సావులేని వస్తువుతోటి ఆ బ్రహ్మం లోపల ఉంటుంది, బ్రహ్మముతోటి ఆ లోపల ఉంటుంది, బ్రహ్మముతోటి లోపల ఉంటుంది, నిర్మలమైన వస్తువుతోటి లోపల సత్య వస్తువుతోటి ఒకటిగా మీరు ఉండగలిగినప్పుడు లోపల ఆనందం మీకు అందుతుందని పరమాత్మ చెప్తారు. పైగా లోపల ఎటువంటిది, లోపలటువంటి సుఖం, ఎటువంటి సుఖం అందుతున్నట్టుంది, ఎటువంటి ఉత్తమ సుఖం, ఉత్తమ ఆనందం, క్వాలిటీ ఉంటుంది అందులో, అది మిశ్రితం కాదు. ఏదో బయట సంఘటన వల్ల కానీ, బయట మనుషుల వల్ల కానీ, బయట వ్యక్తుల వల్ల కానీ, ఎవరిలో పొగట్టడం వల్ల కానీ, ఎవరిలో సన్మానాలు చేయటం వల్ల వచ్చే సంతోషం కాదు అది. బయట సంఘటనతో కానీ, బయట వ్యక్తులతో కానీ, బయట పరిస్థితులతో కానీ, భౌగోళిక విషయాలతో కానీ, లౌకిక విషయాలతో కానీ సంబంధం లేకుండా ఉదాత్తమైన సుఖం, ఉత్తమైన సుఖం, అద్భుతమైన సుఖం, లౌకికంతో లౌకిక విషయాలతో కలుషితం కానీ సుఖం ఆనందం నీ చేతికి అందుతుంది అర్జున అన్నాడు స్వామి. లోపల ఉంది నిజంగా, లోపల ఆనందం లేదనుకోండి స్వామి చెప్పిండు వాడు మీద లేదు అని, ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మీ హృదయంలో సుఖం లేదనుకోండి, లేదు లేదు మీ హృదయంలో ఆనందం లేదని చెప్పిండేవాడు, ఉండ కాబట్టి ఉందని చెప్తున్నాడు, కానీ మనకు అందటం లేదు కాబట్టి. ఈ లోపల సద్వస్తువు ఎంత పవిత్రమైనదో అంత మనం పవిత్రం అయితే కానీ సదాకారం చెందలేదు, దాంతో ఒకటి అవ్వడదు. బ్రహ్మభూతం అంటే అది దానితో ఒకటిగా అవ్వాలంటే అది ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగా అంత స్వచ్ఛంగా ఉంటేనే కానీ మనం దానితో ఒకటిగా అవ్వలే. ఒక ఉపనిషత్తులు చెప్తాడు, ఆనందము ఎక్కడ ఉన్నది, ఆనందము ఎక్కడ ఉన్నది, టీవీ దగ్గర ఉందా, సినిమా హాల్లో ఉందా, ఎక్కడ ఉంది ఆనందం, ఎక్కడ ఉంది ఫ్రెండ్షిప్లో ఉందా, ఎక్కడుంది ఆనందము, ఎక్కడ ఉన్నది అని అడుగుతాడు. అన్నిటికంటే ఏది పెద్దదో ఆ పెద్ద దానిలోనే ఆనందం ఉంది అంటాడు ఉపనిషత్తు. అన్నిటికంటే పెద్దది, పెద్దది పెద్దది, అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది. లోకం అంతా వ్యాపించింది, లోకానికి మించి ఉంది, అదే చైతన్యం. ఆ చైతన్యం అంటుంది లోకానికంటే పెద్దదవుతుంది, లోకం అంతా వ్యాపించింది అంటే ఆ చైతన్యంలో ఒక భాగం, ఒక చైతన్యంలో ఒక మూడవ వంతులో నాలుగో వంతులని సృష్టి. ఈ లోకమే చాలా విశాలంగా ఉంది, కగోడం చాలా విశాలంగా ఉంది, చైతన్యం ఇంకా పెద్దది. అన్నిటికంటే పెద్దది ఏంటి, చైతన్యం. ఆ చైతన్యాన్ని బ్రహ్మం అంటున్నాం మనం. అన్నిటికంటే ఈ సృష్టిలో ఏది పెద్దదో అక్కడే ఆనందం ఉంది అంటే దాని అర్థం ఏంటండి, చైతన్యంలో తప్పించి ఇంకా అక్కడ ఆనందం లేదు. కానీ నువ్వు ఉందని అనుకుంటున్నావు, ఒకవేళ నువ్వు ఏదైనా సుఖం ఉందనుకున్నాను, విద్యా సుఖాలు, సుఖాల కింద కనిపించే సుఖాలు, ఈ సుఖాలన్నీ భవిష్యత్తులో నీకు దుఃఖాల కింద మారిపోతాయి. ఈనాటికైనా, ముందు నాటికైనా, ఈ జన్మకైనా, రాబోయే జన్మకైనా, మన అందరికీ ఆనందం కావాలి. మాకు ఆనందం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఎవడున్నారు? మీకు అందరూ తినడానికి తిండి ఉందనుకోండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయనుకోండి, భౌతికం ఏమీ లోటు లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, ఎందుకు వచ్చిన జీవితం ఉండదు అంటారు. ఆనందం కమ్యూనిస్టుకు కావాలి, సోషలిస్టులకు కావాలి, తెలుగుదేశం వాళ్ళకి కావాలి, కాంగ్రెస్ వాళ్ళకి కావాలి. ఆనందం నాకు అక్కర్లేదని చెప్పి అందరికీ ప్రతి జీవికి ఆనందం కావాలి. ఎందుకు కావాలా, ఎందుకు కావాలా ఆనందం? వాడు జ్ఞాపకం ఉంచుకోండి, మన మనసు ఆనందంలోంచి వచ్చింది, మన మనసు దుఃఖంలోంచి రాలేదు. మన మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందంలోంచి వచ్చింది. అది దుఃఖంలోంచి రాలేదు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఆనందం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి వెళ్ళిపోతే ఉన్నది ఆనందం, ఉన్నది శాంతి, ఉన్నది సుఖం. మూల తలంపు మూలంలోకి వెళ్ళమని చెప్పటంలో నీకు మూల తలంపు అనేది భగవాన్ చెప్పిన కొన్ని మాటలు అర్థం కాక కంగారు పడుతున్నారు. దిస్ ఇస్ ద డైరెక్ట్ పార్ట్. నీకు తలంపులు వస్తున్నాయి, తలంపులు తగ్గుతుంటే మాటలు తగ్గుతాయి, తలంపులు ఎక్కువతుంటే మాటలు ఎక్కువ. ఈ తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులన్నిటికీ ఒక మూల తలంపు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఆ నేనెవరు? ఆ నేను తలంపే. ఆ తలంపు దేహంతో తాగచ్చు. ఆ మూలతలం ఇక్కడ లాజిక్ ఏంటంటే మూల తలంపు నీకు బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది? శాస్త్రం వదిలేయండి. ఆ మూల తలంపు నీకు బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఆ లోపల నుంచి ఎక్కడ వస్తుందో నువ్వు తెలుసుకో. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే నీ హృదయం ఉంది. అదే ఈశ్వరుడు, అదే పరతత్వం, అదే చైతన్యం. అది కనుక నువ్వు తెలుసుకోగలిగితే అదే అంతటం ఉంది, అంతటం ఉంది, ఇక్కడ ఉందని నీకు తెలుస్తుంది. అప్పుడు సుఖ సముద్రం పొంగుతుంది, నీ సహస్రాన్ని ముంచుతుంది, నువ్వు శవాలను మొయ్యక్కర్లే. నీకు వేరు తలంపులు వస్తాయని కొన్ని కంగారు పడొద్దన్నారు భగవాన్. ఎన్ని వేరు తలంపులు వచ్చినాయి అని దొంగ నేనకి అన్నారు. నీకు వేరు తలంపులు వస్తున్నాయని కొన్ని నేను తలంపులు పీడించేస్తున్నాయని మమ్మల్ని అంటారు. ఈ మధ్యన కొంతమంది అంటారు తలంపులు మమ్మల్ని పీడించింది. రానివ్వు, నేను వేరు తలంపులు, ఏ తలంపులని ఈ దొంగ తలంపులు వస్తున్నాయి. నిజమైన దేనికి తలంపులు లేవు, దొంగ దేనికి తలంపులు ఉన్నాయి. దేహానికి పరిమితమైన దేహానికి పరిమితమైన దేనికి తలంపులు ఉన్నాయి, కానీ నిజమైన దేనికి తలంపులు లేవు. జీవితం అంతా తలంపులే, చావు తలంపు, పుట్టుక తలంపు, రోగం తలంపు, శరీరం తలంపు, అన్ని తలంపులే, ముసలతనం తలంపు, అన్ని తలంపులే. ఇంకా తలంపులు లేనిదల్ల నిజమైన నేను, అదే పరబ్రహ్మ. దాన్ని చేరుకోవాలంటే మాటలతోటి చేరుకుంటావా, కబుర్లతోటి కాకరకాయల వల్ల చేరుకుంటావా? శాంత రజసం, ప్రశాంత మనసం, అకల్మషం, బ్రహ్మ భూతం. ఎవరైనా నిందిస్తే భరించలేవు, స్తోత్రం చేస్తే భరించలేవు, నువ్వు లోపలికి వెళ్ళాలి కదా. అక్కడికి మూల తలం మూలంలోకి నువ్వు ఎక్కడ వెళ్తావు? ఇంక తూకం లేదు, బరువు లేదు, తేలిక స్వభావం గలవాడు నువ్వు. ఎవరికైనా మజ్జిగ ఇస్తే 100 ఏళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు మీరు? మీరు ఎవరైనా మీ పక్కన చోటికి మజ్జిగ పోసారనుకోండి, 100 ఏళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. మీకు సాధన ఏంటి? మీరు మూల తలం మూలంలోకి వెళ్తారంటే ఇప్పుడు కూడా మనం లోపల మూల తలం మూలంలోకి వెళ్ళాలంటే ఎవరైనా మనకు అపకారం చేస్తే అది మర్చిపోవాలి, ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకోవాలి. అది బుద్ధిమంతుడి లక్షణం. ఎవరైనా మనకు అపకారం చేశారనుకున్నది మర్చిపోవాలి, ఎవరైనా ఉపకారం చేస్తే అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అది అప్పుడు మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి ఈ రెండు తలంపు అది మర్చిపోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చేస్తామంటే ఏదైతే మర్చిపోవాలి జ్ఞాపకం పెట్టుకుంటాం, ఏదైతే జ్ఞాపకం పెట్టుకోవాలి మర్చిపోతాం. తిరకాసు గొడవలని ఎవరికి అంటే ఇట్స్ ఫర్ దట్. భగవంతుడు సంభాషణ మొదలుపెట్టారు. ఒకరు నేను జపం చేసుకుంటున్నాం, పూజ జపము ధ్యానం, ఎందుకు అంతఃకరణం బాగుపడతాను? అంతఃకరణం అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. ఈ పనిముట్టు ఎక్కడ ఉంటుంది? బయట ఉండదు. అది ఏంటది? అంతఃకరణం. అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. ఆ లోపల ఉండే పనిముట్టు ఏంటి? మనస్సు. అది శుద్ధంగా పూజ యొక్క ప్రయోజనము, జపం యొక్క ప్రయోజనము, ధ్యానం యొక్క ప్రయోజనం అంటే నువ్వు పూజ అయిపోయినా, జపం చేయపోయినా, ధ్యానం చేయపోయినా నీ పరమాత్మ ఇందులో అంతర్యామగా ఉన్నాడు. నువ్వు ధ్యానం చేయనంత మాత్రం కదా వాడిని నిలిచిపెట్టి పారిపోడు, ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. అయితే తదత్త ఆ తాలూకు అనుభవం, ఆ చైతన్యం తాలూకు అనుభవం, పరమాత్మ యొక్క పరతత్వం యొక్క అనుభవం తెచ్చుకోవడానికి ఈ సహకరిస్తాను. అందుకే పూజ జపము ధ్యానం. నీ పూజ జపము ధ్యానం ఎందుకు నువ్వు ప్రిపేర్ చేయటం? ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే వాడిని 2 రోజులు ప్రిపేర్ చేస్తారు. వెంటనే బలమైన కూర్చోబెట్టారు, 2 రోజులు ప్రిపేర్ చేస్తారు. సినిమా చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. సో బృందాన్ని కడిక్కనని బలమే పెట్టు. అలాగే ఈ పూజ జపము ధ్యానము ఇవన్నీ ప్రిపేర్ చేసి మైండ్ని ప్రిపేర్ చేస్తాయి. అంటే ఆ శుద్ధతత్వాన్ని, ఆ లోపలటువంటి ఆ తత్వాన్ని గ్రహించడానికి, అది గ్రాస్ చేయటానికి నీ బుద్ధిని, నీ మనస్సుని, నీ ఇంద్రియాలను ప్రిపేర్ చేస్తుంది. ఏది? పూజ జపము ధ్యానం. ఇప్పుడు ఏమంటున్నాడు? జపం చేస్తాను. జపం చేయటానికి లోపల జపం చేస్తున్నాను. జపం చేయటానికి లోపల ఎవరున్నారు? లోపల ఎవరున్నారు? వారు ఎవరంటున్నారు బాబు? లోపల ఎవరున్నారు? లోపల జపం చేస్తున్నారు కదా. మీ లోపల ఎవరు? శరీరం జపం చేయటం లేదు. శరీరం జపం చేయదు. మనసు గారు కూర్చోమంటే కూర్చుంటారు, నించమంటే నించమంటారు, చెట్టమంటే తిడతారు. మనసు గారు ఏది చేయమంటే శరీరం గారు చేస్తారు. పొరపాటు చేసి మనసు దెబ్బలు తీసి శరీరం. ఈ శరీరం పాప ఏది చేయదు, దాన్ని ఏది చేయమంటే చేస్తుంది. కూర్చోమంటే కూర్చుంటుంది, నడమంటే నడమంటుంది, ముందుకు వెళ్ళమంటే వెళ్తుంది, పేకాట ఆడుకోమంటే పేకాట ఆడుకుంటుంది. ఏది చేయమంటే మనసు ఏది చేయమంటే చేస్తుంది. చివరికి శ్మశానంలో కాల్ చేస్తుంటే నాకు కాల్ చూద్దని కూడా అడగదు పాప. ఇంకేట మనస్సుకు నేనే తలంపు ఉంది, కానీ దేహానికి నేనే తలంపలేదు. మరి మనిషికి దేహం ఎందుకు? ఇవోటో గుర్తిపెట్టుకోండి, మీకు మనసులో వికారాలు ఉన్నంతకాలం, మనసులో లోపాలు ఉన్నంతకాలం, మనసులో బలహీనత కాలం మీకు పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఏం చేద్దంటే మనసు లేకుండా మనసు నీ మనసులో ఉన్న గుణాలు వ్యక్తం అవ్వాలంటే నీకు ఏదైనా భౌతిక పదార్థం ఉండాలి, ఆ దేహం ద్వారా నీకు వ్యక్తం అవుతుంది. నీకు మనసు నశించినప్పుడు దేహంతో పనిలేదు, నువ్వు అమాస్క స్థితి పొందినప్పుడు దేహంతో పనిలేదు, నువ్వు ఏడవలసిన ఏడుపు మిగిలిపోయినప్పుడు మళ్ళీ దేహం వస్తున్నప్పుడు ఆ దేహం కొత్త దేహం ద్వారా ఏడుస్తావు. నువ్వు మనకి పని ఏంటి ఏడవడం తప్పింది, ఇంకో పని ఇంకో పని లేదు. నీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు సార్? నీలో ఎంతమంది శాంతిగా ఉన్నారు? ఒకటి ఏడవటం ఒకటి పని, మంది తప్పు కాదు, అంతకంటే ఇంకోటి చేత కదా, మనకి మంది తప్పు కాదు, ఆ ఏడవటం తప్పింది ఇంకోటి చేత కాదు. శాస్త్రంలో చెప్తాడు విధి పని మనకి. షేక్స్పియర్ ఇప్పుడు జరిగే డెస్టినీ ద షేప్స్ అవరెన్స్, నీ జీవితాన్ని ముగించేది విధి. చాలా శాస్త్రాలు చెప్పారు విధి పని మనది. దాని రమణ మహర్షి గారు ఒక వాక్యం చదివి కొట్టి అవతరపడి నిరంకుశత్వం, అక్కడ అనుభవాన్ని చేతిలో పెట్టుకుని చెప్పడం. ఎండ్లు ముక్కలు కాదు, బుడబుక్కల ముక్కలు కాదు, ఎండ్లు ముక్కలు కాదు, బుడబుక్కల మాటలు కాదు, ఆ పుస్తకం ఎలా ఉంది, ఈ పుస్తకం ఎలా ఉంది, ఎండ్లు ముక్కలు కాదు, బుడబుక్కల మాటలు కాదు, అది అనుకరణ కాదు, అది టిమిడిటీ కాదు. విధిని అలా తీసి ఉడికి గడ్డి పడక తీసి తీసి అవతల పడారు సార్. ఇది ఎవరికి శరీరానికి? నువ్వు ఈశ్వరుడికి శరణాగతి చేసిన వాడికి ఇది ఎక్కడ ఉందన్న? ఇది ఎవరికి శరీరానికి? పుట్టింది ఎవరు? శరీరం. పెరిగింది ఎవరు? శరీరం. రోగం ఎవరికి వస్తుంది? శరీరానికి వస్తుంది. ఎవరు ముసలు తవ్వుతుంది? శరీరం ముసలు తవ్వుతుంది. చనిపోయేది ఎవరు? శరీరం. విధి ఎవరికి? శరీరానికి. నీ మనస్సుతో ఈశ్వరు పాదాలకి, నీ మనసును ఈశ్వరు పాదాల దగ్గర అర్పించి అర్పించుకున్నావు అనుకో, ఈశ్వరు ఎందు ఈశ్వరి నీ గతి, ఈశ్వరుడే నీకు గతి అని ఈశ్వరుని ఈశ్వరుడికి నీ మనసును అర్పించుకున్నావు అనుకో, నీ దేహాన్ని పాడికి విధి ఏం చేస్తుంది? విధి లేదు, ఏం లేదు, బయటకు పొమ్మన్నాడు. ఏదో మా కర్మ ఎలాగుందండి? చాలామంది అంటారు నీ కర్మ ఎవరికరా, నీ శరీరానికి కర్మ, నీ కర్మ అంటే నువ్వు ఆత్మ, నీ కర్మ ఏంట్రా, ఏడుస్తూ కూర్చోడం ప్రతిదానికి మా కర్మ ఎలా ఉండేది, నీ కర్మ ఏంట్రా, నీ కర్మ ఏంటి, నువ్వు ఆత్మ, శరీరానికి కర్మ, నీ శరీరం కాదు కదా. నేను కర్మ అనుభవిస్తున్నాను, నేను కర్మ అనుభవిస్తున్నాను అనేది ఎవరు అంటున్నారు? శరీరం అంటారు, మనస్సు అంటారు. ఆ మనస్తో ఈశ్వరుడికి శరణాగతి చేసేవనకు, ఈశ్వరుడు పాదాల దగ్గర తీసుకెళ్లి మనస్సు అర్పించేవనకు, దేహానికి సంబంధించిన విధి నిందేం చేస్తుంది, బయటకు పొమ్మన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. శాస్త్రాలు విధి బలహీనది, విధి బలహీనమని తీసవతల పడేశాడు. ఒక్క మాటతోటి తీసవతల పడేశాడు. శరీరానికి విధి కానీ ఆత్మకి విధి ఏంటి? పుట్టిన దానికి విధి కానీ పుట్టిన దానికి విధి ఏంటి? అది శరణాగతి చేసిన జీవుడికి జరిగిన డెస్టినీ, జరిగిన డెస్టినీ అంటారు. ఇది లేదు కర్మ లేదు పొమ్మన్నాడు, జరిగిన డెస్టినీ. డెస్టినీ కేవలం శరీరానికే పరిమితం, శరణాగతి చేసిన వాడికి డెస్టినీ లేదు. ఒకరి ఒక భక్తులు అన్నాడు, తీరా నేను ఈశ్వరుని శరణాగతి చేస్తానుకోండి, నేను అనుకున్న దాన్ని చేస్తాడో చేయడా అన్నాడు ఒక భక్తుడు. ఎలా చేయమంటున్నారు మీరు? నేను చేస్తానుకోండి, మరి నేను అనుకున్నది చేస్తాడో చేయడంటే శరణాగతి చేసిన మనస్సుని ఈ ప్రశ్నలు అడిగి వారు చేస్తారు లేకపోతే వారు చేయరు. శరణాగతి చేసి పనైనా ఈ ప్రశ్నలు అడిగింది, ఈ శరణాగతి నీ మనస్సు శరణాగతి చేస్తే ప్రశ్నలు అడగదు అని శరణాగతి నువ్వు చేయలేదు అని అర్థం. శరణాగతి చేసిన వాడికి నీకు ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకుని టైర్ అయిపోతారు, డిప్రెషన్ అయిపోతారు. రోజంతా ఏదైనా పని చేశారనుకున్న ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ టైర్డ్ అనుకుంటాం. ఎంత చాకరి, ఎంత చాకరి. ఏదో మనసు ఏదైనా బెంగ పెట్టుకున్నారనుకోండి, మనసు ఏదైనా బెంగ పెట్టుకున్నారనుకోండి, ఎంత డిప్రెషన్లో పడిపోయామన్నా బాబు, డిప్రెషన్ వచ్చేసి శరీరం కొంచెం కష్టపడితే టైర్ అయిపోతుంది, మనసుకి ఏదైనా బెంగ పెట్టుకుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. శరణాగతి చేసిన వాడికి డిప్రెషన్ లేదు, టైర్ అవటం అనేది లేదు. నువ్వు డిప్రెషన్ అవుతున్నావు, నీకు డిప్రెషన్ వస్తుంటే నీకు శరణాగతి లేదు అనమాట. డిప్రెషన్ ఎవరికి వస్తుంది? ఏదో విషయంలో దండ పెట్టుకున్నాడు డిప్రెషన్ వస్తుంది. ఆ దండ ఎవరు పెట్టుకున్నారు? మనసు పెట్టుకుంటాను. మనసు శరణాగతి చేస్తే నీకు డిప్రెషన్, టైర్ అవ్వకుండా డిప్రెషన్ లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో ఈ భూమి మీద వాడు శరణాగతి చేసినట్టు గుర్తు, ఇది కొండ గుర్తు. వీడు ఏమంటున్నాడంటే నేను జపాన్ చేస్తున్నాను అంటున్నాడు. జపాన్ చేస్తున్నాడు, జపాన్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని కూడా మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటున్నాడు. జపం బాగానే చేస్తున్నావు, బాగా చేసుకో, కానీ చేసేవాడిని కూడా మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటా ఉండు, మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటా ఉండ, జపం చేసేవాడిని జపం చెయ్యి కానీ మధ్య మధ్యలో మరి కొంచెం చూసుకుంటా ఉండు. జపం చేసేవాడు ఎవడరా, ఎవడరా లోపలండి జపం చేస్తున్నాడని వాడిని కూడా అడుగుని ఎవడవరా అని అడుగుతా ఉండు లోపల. నువ్వెవడవరా, ఈ మధ్య జపం బాగానే చేస్తున్నావు, బాగానే ఎవడో అడుగు, లోపల ఎవడో ఉన్నాడు కానీ శరీరం అడిగి చేయటం లేదు, ఎవడో చేస్తున్నాడు, వాడు నువ్వు ఎవడో బాగానే చేస్తున్నావు, జపం ఎవడో ఎవరైనా మనం తెలియని వాళ్ళని అడుగుతాను, ఊవార్జం ఊవార్జం మనం ఊయామైతే నేనెవడన్న ప్రశ్న లేదు, కనిపించిన ఉండాలి, నువ్వెవడో నువ్వెవడన్న ప్రశ్న కానీ నేనెవడన్న ప్రశ్న కూడా మనకు లేదు. కనిపించిన ఉండాలి ఊవార్యం ఊవార్యం ఎవడో నువ్వెవడని అడగడం అని బోనెక్కించి చేయటం. నేనేవండనే ప్రశ్న ఎవరికి, ఇదే మాయంటిదే, నేనేవండనే ప్రశ్న ఎవరికి రావటం లేదు. ప్రతి వాడిని ఊవార్యం నువ్వెవడో నువ్వెవడో నువ్వెవడం ఈ నువ్వు ఇచ్చాక నువ్వు వచ్చావు, నువ్వు ఇచ్చాక వాడు వచ్చాడు, కానీ నేను లేకుండా నువ్వు లేదు వాడు లేదు. నువ్వేమనే ప్రశ్న ఎవరికి, నేనేమన్నా ప్రశ్న ఎవరికి లేదు. కనిపించి ఉండాలి నువ్వెవడో 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 అని బోర్ మీద కూర్చోండి. ఇదే మాయ, నువ్వెవడో అని అడిగేది ఎవరో ఈయనే. కానీ ఈయన నువ్వు విచారణ చేస్తుండదు. ఈ నేను బోనెక్కించడం మానేసి ఈ నేను విచారణ చేయడం మానేసి ఈ నేను ఎవరు, ఈ నేను ఎవరినైతే నువ్వు ఎవరిని అడుగుతాడో వాళ్ళు విచారణ చేస్తాను. ఇదే మాయ. నువ్వు నిన్ను విచారణ చేసేవాళ్ళు, ఈ నేను విచారణ చేసుకుంటే జ్ఞానం వస్తుంది. ఎవరికి వాళ్ళు విచారణ చేస్తే అజ్ఞానం పెరుగుతుంది. ఈ నేను వచ్చాక లోకం వచ్చింది, లోకం వచ్చాక దేవుడు వచ్చాడు. క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ ఉన్నాడు. అది ఇల్లేమి లేదనుకోండి, ఇల్లేమి లేనప్పుడు ఇల్లు ఎవరు కట్టారని ఎవరు అడగరు. నీకు లోకం కల్పిస్తాను కాబట్టి ఈ లోకానికి కర్తగా ఉండాలి కాబట్టి కర్త ఎవడని ఆలోచిస్తున్నారు. ఏదైనా ఇల్లు ఉన్న ఇల్లు లేదనుకోండి, ఇల్లు ఎవరు కట్టారని ఎవరు అడగరు. ఇల్లు ఉంటే అడుగుతారా ఇల్లు ఎవరిదని. అలాగే మనకు లోకం అది కనిపిస్తుంది కాబట్టి దీనికి ఎవడో కర్త ఉండాలి కాబట్టి, ప్రభు ఉండాలి కాబట్టి, యజమాని ఉండాలి కాబట్టి, ఎవడో నియంత్రణ ఉండాలి కాబట్టి, ఎవడో కంట్రోల్ ఉండాలి కాబట్టి, ఎవడు దేవుడేమో వాడు ఒక ఎనర్జీ ఏమో ఇదని. అదే భగవాన్ లేదు, నేనే తెరంపు వచ్చాక నువ్వు వచ్చావు, నువ్వు వచ్చాక వాడు వచ్చాడు. అంటే నువ్వంటే లోకం వచ్చింది, లోకం వచ్చాక వాడు వచ్చాడు. క్రియేషన్, క్రియేషన్ మనకు కనిపిస్తున్నప్పుడే క్రియేటర్ కూడా వస్తుంది. క్రియేషన్ లేనప్పుడు క్రియేటర్ కూడా పడరా. ఎవడో మూల తలంపును విచారణ చేయటం లేదు. మూల తలంపు కల్పించిన విషయాలను విచారణ చేస్తున్నారు. మూల తలంపు ఏం చెప్తుందంటే నువ్వు చాలా విషయాలు తెలుసుకుని నా జోలికి మళ్ళీకి రావద్దని చెప్తుంది మూల తలం. భగవాన్ చెప్తూ ఉంటారు, డో నాట్ క్రిటిసైజ్, డో నాట్ గివ్ జడ్జిమెంట్స్. తీర్పులు చెప్పకు, విమర్శించడం. తీర్పులు చెప్పకు, విమర్శనం చేయకు. డో నాట్ క్రిటిసైజ్, డో నాట్ గివ్ జడ్జిమెంట్స్. తీర్పులు చెప్పకు, విమర్శలు చేయకు. దానివల్ల నీకు మూల తలంపు చెక్కబడిపోతుంది, నీ మనస్సు చెక్కబడిపోతుంది. నువ్వు తీర్పులు చెప్పి కొద్దీ, విమర్శలు చేసి కొద్దీ, నీ మనస్సు చెక్కబడిపోతుంది. అసలు నువ్వు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాకుండా అయిపోతుంది. ఒకవేళ నువ్వు కంట్రోల్ చేసుకుందావు నీ స్వాధీనంలో ఉండకు. ఆ జపం ఎవడు చేస్తున్నాడు, జపం చెయ్యి అని కూడా చూసుకుంటాం. ఎవరు జపం చేస్తున్నారు, ఎవరు లోపల జపం చేస్తున్నారు, వారిని కూడా జపం చేసేవాడిని, ఆ జప్పి గారిని కూడా చూసుకుంటాం. జపం చేసే జప్పి గారిని కూడా నువ్వు చూసుకుంటా ఉండు. ఆ జపం చేసే జప్పి గారిని కూడా ఎవరు మీరు ఎవరు వారు నెమ్మదిగా చూసుకోవడం మొదలెడితే వారు నెమ్మదిగా లోపలికి జరుగుతూ ఉంటారు. వారు నెమ్మదిగా ఏమవుతారు, లోపలికి జరుగుతూ ఉంటారు. జరిగి జరిగి ఎక్కడికి వెళ్ళిపోతారటండి. ఎక్కడైతే దేవుడు ఏ వృధంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడు, జరిగి 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 అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోతే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఓ మనం నీళ్ళు తవ్వుతున్నాం, నాలుగు గడ్డపాట్లు వేస్తున్నాం, నీళ్లు దొరకకుండా వదిలేస్తున్నాం. ఆ నీళ్లు తయ్యే వరకు మనం, ఆ నీళ్లు దొరికే వరకు తవ్వుకుంటూ వెళతాం. అలాగే వీరెవరో వీరెవరో వీరెవరని ప్రశ్నించుకుంటూ లోపలికి వెళ్ళి నీకు ఆ జ్ఞానకండ దొరికే వరకు వెళ్ళి వాటిని తీసుకెళ్ళి అక్కడ వారు నీకు అదృశ్యం అవుతారు. నీకు లోపలటువంటి జ్ఞానం, జ్ఞానం నీకు తానుగా వ్యక్తం అవుతుంది. నారాయణుడు నీకు తానుగా వ్యక్తం అవుతుంది. దేవుడు జ్ఞానం వేరు కాదు, గాఢని జ్ఞానాలు ఉన్నాడు విషయం. అంటే లోపల చూసుకుంటా ఉండు, జపం చెయ్యండి, చెయ్యొద్దంటాం లేదు, జపం చేయండి. వాడు చేసేవాడిని కూడా కొంచెం చూసుకుంటా ఉండండి. చూసుకుంటా అంటే మధ్య మధ్య లోపల జరుగుతూ ఉంటాడు. ఒకవేళ లోపల చేసేవాడిని మీరు చూసుకోరనుకోండి, చూసుకోకపోయినా చిత్తశుద్ధి కదా అని చెప్తున్నారు. దానివల్ల వచ్చే లాభం కూడా చెప్తున్నారు. మీకు లోపల ఉండే వాడిని చూసుకుని అలవాట్లేదు అనుకోండి, అలవాట్లేకపోయినా పర్వాలేదు, జపం చేయండి. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే చిత్తం నిర్మలం. అన్నిటికంటే అత్యంత ప్రధానమైన విషయం, అత్యంత ప్రాముఖ్యత గల విషయం చిత్తశుద్ధి. అంటే మన వాళ్ళు చెప్పారు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా. ఒకసారి మన శరీరం శివుడి దగ్గర ఉన్న శివుడి గుళ్ళో ఉంటుంది, చిత్తం ఏమో చెప్పుల మీద ఉంటుంది. ఎవడైనా పట్టిపోతాడేమో అనుకుంటారు. బయటకు వస్తే తొడుక్కోవడానికి చెప్పులు ఉండవు, చెప్పులు ఎవడో పట్టిపోతాడు. భగవాన్ ఏమంటారంటే చెప్పులు కొనుక్కుని ఎంతకాలం అయిందంటారు, 4 నెలలు అయింది అంటారు. 4 నెలలు అయినా తొడుక్కునేందుకు సంతోషించి నువ్వు కొనుక్కుని వెంటనే పట్టిపోలేదు. ఒక 4 నెలలు నీ తొడుక్కని ఇచ్చాడు కదా చెప్పుడు, నువ్వు కొనుక్కుని వెంటనే అది పట్టిపోలేదు అని బుద్ధిమంతుడు అంటారు. అంటే నువ్వు జపం చేసినా చిత్తశుద్ధికి దారి తీస్తుంది, చిత్తం నిర్మలం అవుతుంది. ఇక్కడ రహస్యం ఏమీ లేదండి. ఆ నిర్మల చిత్తం, నిశ్చల చిత్తం, ప్రశాంతమైన చిత్తం, ఏకాగ్రమైన చిత్తం, చాపల్యములేని చిత్తం. ఈ జపం యొక్క ప్రయోజనం అదే. అవి సాధించాలి ముందు మనం. తర్వాత నువ్వు జపం చేయగా చేయగా నీ బుద్ధి పక్కమనకు వస్తుంది. జపం చేయగా చేయగా భగవాన్ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఒక మనిషి దుర్మార్గంలో ఉన్నాడనుకోండి, ఆడు దుర్మార్గంలో ఉన్నప్పటికీ జపం చేయగా 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 కొంతకాలానిక జప ఫలితం వాడిని సన్మార్గంలోకి తిప్పుతున్నట్టు. ఇంకోటి, ఆ పూర్వజన్మ పుణ్యం మనకు లేదనుకోండి, సత్పురుషుని కూడా మనకు దొరకదు. దొరికినా వాడితో సహవాసం చేయాలనిపించదు. రామకృష్ణ పరమహంస అంటాడు, ఎందుకురా నీ తిప్పలు, పేడలో ఉన్న పురుగుని తీసుకొచ్చి బంగారు గుండెలో పెడతాను. ఎందుకు బంగారు గుండెలో ఉంటే వాడికి పేడ అలవాటు అయిపోయింది, అందులో బయటకు రావని చెప్తాను. పేడలో ఉన్న పురుగుని తీసుకొచ్చి నువ్వు బంగారు గిన్నెలో పెడతావు ఎందుకు, అది పేడలో ఉండడానికి అలవాటు పడిపోయి బంగారు గిన్నెలో పెట్టిన వండో మళ్ళీ అక్కడికి పోతే ఎందుకు వచ్చింది అది శ్రమ అన్నాడు. సత్పురుష సహవాసంలో మనం ఊహించని శక్తి ఇక్కడ పెట్టాం. అంటే మీరు 10 గంటల ధ్యానం చేయటం వల్ల ఎంత శక్తి వస్తుందో, ఒక 5 నిమిషాలు ఒక సత్పురుషుడు సమక్షంలో కూర్చోవడం అంత శక్తి వస్తుంది. అది తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు, తెలియని వాళ్ళు దురదృష్టవంతులు, తెలిసిన వాళ్ళు ధన్యులు, తెలియని వాళ్ళు ధన్యులు కాదు. మీరు ఇంటికాడ కూర్చుని 10 గంటలు తదేక దిష్టగా తదేక దీక్షగా ధ్యానం చేసిన వాళ్ళకంటే ఒక 5 నిమిషాలు సత్పురుషుడి దగ్గర కూర్చుంటే అంత శక్తి మీకు వస్తుంది. 10 గంటలు ధ్యానం చేయటం వల్ల వచ్చే శక్తి ఒక 5 మినిట్స్లో వస్తుంది. ఇప్పుడు కూడా మనసులో మనకు ఆప్యాయత లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు భౌతిక దగ్గర కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు. కడుపులో లేనప్పుడు కౌగులించుకుంటే ప్రయోజనం ఏంటనే సామెత. ఈ కడుపులో లేనప్పుడు కౌగులించుకోవటం ఎందుకు? ఎంబరేజ్ చేయటం అనవసరం. భగవంతుని మోసం చేయలేము, ప్రకృతిని మోసం, లోకాన్ని మోసం చేయగలం, కానీ భగవంతుని మోసం చేయలేము. శరీరం దగ్గరగా కూర్చోవడం కంటే మానసిక అనుబంధం ముఖ్యం. మెంటల్ కాంటాక్ట్ ఎసెన్షియల్. మనస్సుతో ఈశ్వరుతో అనుబంధం పెట్టుకోవాలి. శరీరం ఎక్కడుందనే ప్రధానం కాదు. నీ మనస్సు నియమింపబడతంటే, నీ మనస్సు నిగ్రహించబడతంటే ఏ దేశంలో ఉంటే ఏముంది అన్నారు భగవాన్. ఆడబడుచుల మనస్సులో ఉన్నారు, తోడుకోళ్ళ మనస్సులో ఉన్నారు, స్నేహితుల మనస్సులో ఉన్నారు, విరోధుల మనస్సులో ఉన్నారు, చించినాడ మనస్సులో ఉంది, జిన్నూరు మనస్సులో ఉంది, ఇండియా మనస్సులో ఉంది, అమెరికా మనస్సులో ఉంది. మనస్సు అడిగిపోతే ఏది లేదు. నువ్వు మిగిలితే నువ్వు ఒక అమ్మాయిన ఆడబడుచు ఆడబడుతా అంటావు. ఆడబడిచిన ఇంకో అమ్మాయి మా తోడుకోవాళ్ళు మా తోడుకోవాళ్ళు అంటారు. ఆ మనసుకి అది తోడుకోవాలి, నీ మనసుకి ఇది ఆడబడుచు. ఇదంతా మనస్సు. ఎన్ని మనసులోనే ఉన్నాయి, ఎన్ని ఎన్ని మనసులోనే ఉన్నాయి. మనసు ఉంటే అంతా ఉంది, అది రాకపోతే ఏది లేదు. నువ్వు మనస్సు అయితే మనస్సు రచించినప్పుడు నువ్వు పోతావు. నీ దేహం అయితే నీ దేహం కాలిపోయినప్పుడు నువ్వు పోతావు. ఏ నైదర్ దిస్ బాడీ నర్ దిస్ మైండ్ ఇమోర్టల్ సెల్ఫీ ద్వారా. ఈ శరీరం నువ్వైనప్పుడు, ఈ శరీరం చనిపోయినప్పుడు నువ్వు పోతావు. మనస్సే నువ్వైనప్పుడు నిద్రలో కూడా పోవాలను. నిద్రలో నీకు మనసు తాలూకు ప్రభావం లేదు. మనసు లేనప్పుడు, శరీరం లేనప్పుడు నువ్వు నిద్రలో బాగానే ఉన్నావు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు అన్న సంగతి కూడా నీకు తెలుస్తాను. జాగ్రత్త అవస్థలో వచ్చాక నీ కాదు, నువ్వు అనుకునే మనోదేహాలు నువ్వు కాదు. వీటికి ఆధారంగా చైతన్యం అది. నీకు తెలిసినా నీకు తెలియకపోయినా అది నువ్వై ఉన్నావు. నువ్వు దేహం అనుకున్నప్పుడు చైతన్యమే, మనసు అనుకున్నప్పుడు చైతన్యమే. అది చాలా పెద్దది. ఖగోళం కంటే పెద్దది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ఎర్త్ ప్లానెట్ కంటే సముద్రం కంటే సముద్రం చాలా పెద్దది. అన్నిటికంటే సముద్రం కంటే, భూమి కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, మొత్తం సృష్టి కంటే, అన్నిటికంటే చాలా పెద్దది. పెద్దది పెద్దది చైతన్యం. అక్కడే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడ తప్పించి ఎక్కడ లేదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది అది అందుకో. అతాద్ది అక్కడికి వెళ్ళేది, అక్కడ అందుకోవాల్సిందే. అది తప్పించి నువ్వు ఎక్కడ ప్రజలు ఒక వ్యక్తిలో ఉంచి కానీ, ఒక వస్తువులో ఉంచి కానీ, ఒక పదార్థంలో ఉంచి కానీ, ఎక్కడి నుంచి నువ్వు సంతోషం తీసుకుంటాను తీసుకుంటే తీసుకో, పరిణామంలో దుఃఖం కింద మారిపోతుంది. వడ్డీ చూసా అనుభవించాలి, రిట్టింపు రిట్టింపు అనుభవించవలసిందే. నాకు ఆనందం కావాలి, నాకు ఆనందం కావాలి అంటే ఎందుకు నీ నీ మనస్సుకు ఆనందం కావాలా? ఇంతకాలం దుఃఖం ఎందుకు రా? అది దుఃఖం నుంచి రాలేదు, మనస్సు ఆనందం నుంచి వచ్చింది. నీ మనసు ఆనందం నుంచి వచ్చింది, అంతే నువ్వు ఆనందం కోరుకుంటున్నావు. అది దుఃఖం నుంచి వస్తే నువ్వు ఆనందాన్ని కోరుకో. అది దుఃఖం నుంచి రాలేదు, అది ఆనందం నుంచి వచ్చింది. దాని మూలమే చైతన్యం, దాని మూలమే శాంతి, దాని మూలమే సుఖం, దాని మూలమే వెలుగు, మహావెలుగు. నీ మానసిక జపం కూడా కొంతకాలానికి ధ్యానంగా మారిపోతుంది. నీకు ధ్యానం అంటే కొంతమందికి బాగా ఇష్టం. నీ కూర్చుని వెంటనే ధ్యానం చేయకండి, ముందు జపం చేసుకోండి 10 నిమిషాలు, తర్వాత ధ్యానం చేయొచ్చు. అంటే మైండ్ ప్రిపేర్ అవుతుంది ధ్యానం చేయడానికి, జపం చేయటం వల్ల తర్వాత ధ్యానం చేసుకో. నేను చేయటలేదు అనుకుంటే మిమ్మల్ని చేసుకోమని చెప్తున్నాం. మేము చేయటం లేదు, మరి ఈ కట్టడానికి తీసుకొచ్చి దేవుడు ఏం కడతాం? మీరు చేసుకోండి, మీరు శాస్త్రం చెప్తాను, భగవాన్ చెప్తున్నారు చేసుకోండి. మేము చేసుకుంటామంటే మేము చేసుకోవడం, మీరు చేసుకోండి తరలించండి. ఇంకేది మీ బలకట్లాగా ఉపయోగపడుతున్నాం. బలకట్టి ఏం చేస్తుంది? బలకట్టి ఏం చేస్తుందంటే ఈ పక్క జనాన్ని ఆ పక్కకి, ఆ పక్క జనాన్ని ఈ పక్కకి తిప్పుతా ఉంటుంది. బలకట్టి దాటినోడు వెళ్ళిపోతాడు, ఈ బలకట్టి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మా పరిస్థితి ఎలా? బలకట్టి దాటినోడు కాశీ వెళ్ళిపోతాడు, ఈ బలకట్టి ఇంక చించిన వాళ్ళని ఉంటాం. మేము ఇప్పుడు బలకట్టిలాగా ఉన్నాం. అయితే నీకు నిలకడగా ఆలోచన, నిలకడగా ఉంటే నీకు ధ్యానం నిజంగా నువ్వు చేస్తుంటే, మీరు ఏదైనా మందు వాడుతున్నారనుకోండి, ఆ మందు మీకు రోగాన్ని తగిన మందు అయితే రోగం తగ్గుతుంది, మందు వేరు రోగం అయితే ఇంకా తగ్గదు. అలాగే మీరు చేస్తున్న భగవాన్ అది కూడా చెప్తున్నారు, మీరు చేస్తున్న ధ్యానం నిజమైతే నిలకడ వస్తుంది మీకు. కొంతమంది పొద్దున మనిషి సాయం దగ్గర ధ్యానం చేస్తున్నారంటారు, ఒక మాటలో సొంపు ఉండదు, నిలకడ ఉండదు, మాటలో సౌందర్యం ఉండదు, మాటలో సత్వగుణం ఉండదు, ఆలోచనలో సత్వగుణం ఉండదు. గంటల దగ్గర కళ్ళు మూసి కూర్చోవడం, ఆ కళ్ళు మూసుకుని కూర్చుని ఏం చేస్తారో మనకు తెలియదు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు చేసే ధ్యానం నిజమైతే నీకు నిలకడ రావాలి. మరి గంటల తరబడి ధ్యానం చేస్తున్నామని చెప్తున్నారు, ఈ నిలకడ ఈ ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడ నిలకడ ఎక్కడైనా ఉందా? మరి నిలకడ రావాలి కదా. నాకు రోగం తగ్గట్లేనా పర్లేదని మందులు వాడతానంటే మాటకు అర్థమేంటి? అసలు ధ్యానం చేయటం మంచిదే, నువ్వు చేసే ధ్యానం నిజమైన ధ్యానం ఎప్పుడవుతుంది? నీకు నిలకడ రిజల్ట్ ఉండాలి కదా, రిజల్ట్ కనిపించాలి కదా. నిలకడ ఉందా నీకు? నీ మనస్సుకి నిలకడ ఉందా? నువ్వు రోజుకి 5-6 గంటలు ధ్యానం చేస్తున్నావు, నువ్వు చేసిన ధ్యానం నిజమైతే నీకు నిలకడ రావాలి. నీకు నిలకడ వచ్చిందా? నీకు కుండాలు చెప్పే అలవాటు పోవాలి, నీ నీటిలకి నిలకడేంటి? కుండాలు చెప్పే అలవాటే పోని వాళ్ళకి ధ్యానం ఏంటి? ధ్యానం చేయడం నిలకడేంటి? ఆడికి నిలకడేంటి? నిలకడున్నాడు కుండాలు ఏం చెప్పడం? అది ఇక్కడ భగవాన్ చెప్పింది మీరు చేసుకోండి, చేయొద్దు అంటలేదు. మీరు చేసే ధ్యానం నిజానికి నిలకడ రావాలి. అది నిలకడ మీకు రాకపోతే ధ్యానం కాదు, మరి ఏంటి ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. ధ్యానం చేస్తూ ఉంటారు, ఈ పిల్లలు ఎవరైనా తెలియని తలుపు కొడతారు, వాడు ఇంకా నరసింహస్వామిలో వచ్చేస్తాడు బయట. ఈ పిల్లల పాపం తెలియక వాళ్ళు తెలియక లోపల ధ్యానం చేసుకుంటున్నారని చిన్నపిల్లలకు తెలియదు. వాళ్ళు తలుపు కొడతారు, తలుపు ఎవరో పెద్దవాళ్ళు కొట్టాడు తలుపు చేస్తాడు, తలుపు తీసివాడు నరసింహస్వామిలో ఉగ్రుడైతే వచ్చేస్తాడు. చెప్పించే శక్తి లేదు కానీ చెప్పించేస్తాడు, అది శక్తి లేని వాడే చేస్తాడు పాపం. అది శక్తి లేక శక్తి ఉంటే మటుకు ఈ చెప్పించేస్తాడు, ఎవడు ఈ చంచిపిల్లని చచ్చిపోమని చెప్తాడు. అది చెప్పబడం అన్నమాట. అది నిలకడ చేసి మనుషులేనా, ఈ నిలకడ ఉన్న మనుషులు చేసి పనులని ధ్యానాలు చేస్తున్నారు భగవాన్. అది ఎవడో చనిపోతాడేమో తలుపు కొట్టితే ఉగ్రం వచ్చేయటం బయటకి అని బాగా ఎయిటం పట్టుకుని, అంటే అది తలుపు కొడితే శబ్దాన్ని నువ్వు తట్టుకోలేనప్పుడు ఇది నీటి ధ్యానం ఏంటి? అసలు నువ్వు చేసే ధ్యానం నిజమనుకోండి, మరి ఎవరితో చెప్పకండి మాటలు. మీరు లోపల నుంచి చేసుకునే ధ్యానం నిజమనుకోండి, చనిపిల్లడు వచ్చి తలుపు కొడితే శబ్దం నీకు వినపడదు. అసలు నీకు స్థిరమైన తలంపు ఉంటే నీకు ఏకాగ్రమైనటువంటి ఏకాగ్రత నీకు వస్తే ఆ ముఖ్యమైన తలంపు జపం. జపం చేత జపం ఏ తలంపు జప తల ధ్యానం అంటే ఒక వస్తుంది మనసును నిలబెట్టించడం ధ్యానం. అంటే ఒకే తలంపు మీద నువ్వు ఉండటం, ఆ తలంపు ఇతర తలంపులు ఇతర తలంపులు ఆగిపోతే మూల ఆ తలంపు ఏం చేస్తుందంటే లోపల జారిపోతుంది, దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. ఆ మూల తలంపు ఏం చేస్తుందంటే ఈ జపం చేసే తలంపు ఏం చేస్తుందంటే తన మూలంలోకి వెళ్ళిపోయి మునిగిపోతుంది. ఈ జపం చేసే తలంపుకి ఇతర తలంపులు రావు, ఇతర తలంపులు రానప్పుడు ఈ తలంపు తన మూలంలోకి వెళ్ళి మునిగిపోతుంది. అక్కడ మునిగిపోతే నీ స్వరూపం నీకు వ్యక్తమవుతుంది. అలాగ మంచిది అలా చేసుకుంటే అది నిజమైతే నువ్వు చేసే ధ్యానం నిజమైతే. భగవాన్ చెప్తున్నారు మనస్సు యొక్క వ్యాపారం పెంచుకోకండి, మనస్సు యొక్క వ్యాపకాలు పెంచుకోకండి. మీరు మనస్సుని మీరు ఇంట్లో పనిముట్టిని ఎలా ఉపయోగించుకుంటారో, మీరు ఇంట్లో ఏదైనా కంచం ఉందనుకోండి, మీ ఇంట్లో కంచం ఉందని రోజు ఎక్కడ బుధాన్ని వేసి తిరగరు. మీ ఇంట్లో కంచాలు ఏం చేసుకుంటారో, అన్నం తిన్నప్పుడు ఉపయోగించుకుంటారు, కడిగేసి పక్కన పెట్టేసుకుంటారు. అలా మనసు కూడా అయితే దాన్ని అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకుని పక్కన పెట్టండి, అస్తమాని దాని దూరకు వెళ్ళకున్నాడు మంచోడు కాదు. అసలు మనస్సే ఆశయానికి దాని దూరకు అస్తమాని వెళ్ళకండి, దాన్ని రెచ్చబెట్టకండి. మామూలుగా ఎంత అంటారు కదా, వాడు దుర్మార్గడు రా ఆడు గొడవలోకి ఎందుకు వెళ్తున్నారు మీరు. అదే దాని కూడా రోజు వెళ్ళకండి, ఎవరికి మనస్సు ఏదైనా పని ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని పక్క పెట్టేయండి, కంచం అనుకున్నట్టు దాని దూరకు. అసలు మనస్సు అంటే ఆశయానికి, మనస్సు అంటే ఏం డిస్టర్బెన్స్. దాని రోజు అస్తమాని దాన్ని తలపెట్టుకోకండి, దాని ఏదైనా అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకుని పక్కన పెట్టేస్తా ఉండండి. వ్యాపకాలు పెంచుకోకండి, వ్యాపకాలు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన కోరికలు ఏం పెంచుకోవద్దు, వ్యాపకాలు పెంచుకోవద్దు. మీ మనస్సుని ఒకే భావం మీద ఒకే తలంపు మీద నిలబెట్టించండి, అదే జపము అదే ధ్యానం. మీకు రాత్రి ఎప్పుడైనా మధ్యలో నిద్ర పట్టడం లేదనుకోండి, మీకు రామనామం ఇష్టం అనుకోండి, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, ఓం నమో భగవతే వాసు పైకి అనక్కర్లేదు మనస్సులోనే, శ్రీరామ శరణం మమ, రామ శ్రీరామ శరణం మమ, వాస్తుది ఓం నమో నారాయణాయ నారాయణ 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 అలా అనుకుంటా ఉంటాడు. ఆ పేరు ఎవడైతే పెట్టుకున్నాడో వాడి దగ్గర నుంచి మీకు సమాధానం. సుబ్బమ్మ 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 అలా అంటాం అంటాం అనుకోండి, పదిసారి ఏంటి నిజాలు పిలుస్తున్నాడు, సుబ్బమ్మ 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 వచ్చేస్తుంది, మన పిలుపుకి తట్టుకోలేక వచ్చేస్తుంది. నారాయణ 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 అయితే వాసుదేవ వాసుదేవ ఈ నామి ఈ నామ ఎవడకుండా వాళ్ళ దగ్గర నుంచి మనకి స్పందన వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక అబ్బాయి అంటున్నాడు వాళ్ళ అమ్మతోడు, మా అమ్మాయి పెళ్లి నువ్వే చెయ్యాలి, మా అమ్మాయి పెళ్లి నువ్వే చెయ్యాలి అంటున్నాడు వాళ్ళ అమ్మతోడు. మా అమ్మాయి పెళ్లి చేసే శక్తి నాకు లేదు, అమ్మ నువ్వే చెయ్యాలి అంటున్నాడు అబ్బాయి. ఇది అంటున్నాడు అమ్మాయి పెళ్లి చేసే శక్తి లేదు, అమ్మ నాకు ఇదే చేయాలి, నీ దగ్గర ఏదో ఉంది కదా తడి, నీ దగ్గర ఏదో తడి ఉంది కదా నువ్వే చెయ్యాలి, అమ్మాయి కట్టం ఇచ్చే శక్తి నాకు లేదు, నువ్వే చెయ్యాలి నువ్వే చెయ్యాలి అమ్మ అమ్మ అంటే చివరికి అమ్మ ఏమంటుందంటే సర్లే ఏదో సంవత్సరానికి ఏడుస్తున్నా చూస్తాం లే అంటాడు. అమ్మాయి పెళ్లి చేసే శక్తి నాకు లేదు అమ్మ అంటున్నాడు. ఒక సంవత్సరం ఊరుకుంది సరేలే అంటాను, తర్వాత బంగారం ఖర్చు బట్టల ఖర్చు భజన ప్రియుల ఖర్చుతో సహా భరిస్తానంటాను. ఏం చేస్తుంది అస్తమానం అంటాడు, దేవుడు కూడా అంతే నారాయణ 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 ఏదో వస్తుంది అక్కడి నుంచి పేరు పెట్టుకునే వాడి దగ్గర నుంచి మీకు స్పందన వస్తుంది. అది ఊరికే వృధాపాలు వేస్ట్ కాదు, ఇక్కడ వేస్ట్ కాదు, మీరు చేసే జపం వేస్ట్ కాదు, వేస్ట్ కాదు, తప్పనిసరిగా దేవతా పురుషుల దగ్గర నుంచి మీకు స్పందన వస్తుంది. అరుణాచలం 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 అంటే వాడు ఏమనుకుంటాడు, వాడి దగ్గర నుంచి మీకు ఎప్పుడు రెస్పాన్స్ వచ్చి తీరుతుంది. ఈ మధ్యన ఎవరిని అడిగాను వాడికి ఆ పని చేయను, వాడికి ఆ పని చేయను, వాడికి ఆ పని చేయనని మీరు చాలాసార్లు అన్నారని మరి ఎంట్రీ చేశారు. చెయ్యాలని చేయలేదు, వాడు గొడవ వదిలించుకోవడానికి చేశాను అన్నారు. కొన్ని ఎలా అయినా చేశారంటే చేశానండి. అలాగే మీకు ప్రార్థన వల్ల ప్రేర ప్రతిస్పందన ఆ దేవత ఆ దేవత అనుగ్రహం ఆ దేవతా పురుషుడి దగ్గర నుంచి ఎంతకంటే మీకు గ్రేస్ వస్తుంది జపం వల్ల కూడా. ఇప్పుడు మీకు ఏదో పేరుందనుకోండి, లక్ష్మణి లక్ష్మి లక్ష్మి లక్ష్మిని ఇవాళ అవ్వాలమ్మాయి పని అంటే ఆ లక్ష్మికి స్పందన వస్తున్నాయి కదా. అలాగే దేవతా పురుషులకు కూడా పేరున్నవాడు సుబ్రహ్మణ్యం నారాయణుడు లేకపోతే శంకరుడు ఇలా పేరున్న వాడి దగ్గర నుంచి ఆ స్పందన మీకు రెస్పాన్స్ వస్తుంది ఈ నాటికైనా ముందు నాటికైనా. అంటే ప్రార్థన యొక్క అంటే జపం యొక్క ఫలితం ప్రార్థన యొక్క ఫలితం ఊరికే పోదని అది వేస్ట్ అవ్వదు మీకు ఆ ప్రయత్నం మట్టికి మీకు వేస్ట్ అవ్వదు. అంటే మీకు ఒక తలంపుకి ఇంకో తలంపుకి ఇప్పుడు మీకు సంబంధం ఉంటలేదు, ఒక్కొరికి ఇంకొకరికి సంబంధం ఉంటలేదు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ అస్తి మనస్సు నిదానంగా ఉండాలంటే మీ మనస్సు నిదానంగా ఉండాలంటే మీ హృదయం యొక్క లోతులు పెరగాలంటే మీ హృదయం విశాలం అవ్వాలంటే మీకు అస్తవ్యస్తంగా ఉన్న తలంపులన్నీ పోయి ఒక నిదానమైన తలంపు రావాలంటే జపము అవసరమే, ధ్యానము అవసరమే. ఒకే ఆలోచన మీద నిలవటమే, ఒకే తలంపు మీద నిలవటమే ధ్యానం. ఆ ధ్యానం అలాగ కొనసాగ్గా 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 తర్వాత ఇంకోటి ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఓర్పు ఉండాలి. ఏదైనా ఒక పని మొదలుపెట్టామనుకోండి ఆ పని ఫలితం మీద మనకు దృష్టి ఉంటుంది, కానీ ఈ పని చేయడానికి ఓర్పు ఉండాలని ఉండదు మనకి. ఆ పని చేయడానికి తగినంత ఓర్పు ఉంటే ఫలితం కోరకుండా వస్తుంది మనకి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఓర్పు ఎక్కడ చూపించాలంటే పని ఎందుకు చూపించాలి, ఫలితం ఎందుకు కాదు. మీరు ఓర్పుగా పని చేస్తే మామూలు మామూలు లౌకికమైన ఫలితాలే కదా మోక్షం కూడా వస్తుంది. అయితే టాలరెన్స్ లేదు మనకి, ఎంతసేపు పని మొదలుపెట్టామంటే పనికి మీద దృష్టి కానీ ఎంతో సహనం ఉంటేనే కానీ పని పూర్తి చేయడం ఎంతో ఓర్పు ఉంటే కానీ మనం పని పూర్తి చేయడం. అయితే ఇంకోటి అసలు రాగద్వేషాలు మనకు ఉన్నంతకాలం మన మనసు కలుషితం అవ్వకుండా ఉండదు. ఎంత ప్రయత్నం చేయండి మీరు లోపల రాగద్వేషాలు ఉన్నంతకాలం ఎప్పటికప్పుడు మనసు కలుషితం అయిపోతాం, నిపుణ్యత అయిపోతాం. కలుషితమైన మనస్సు వల్ల అసలు అద్దంలో దుమ్ముంటేనే మన ముఖం అందులో కనపడదు. కలుషితమైన మనస్సులో ఈశ్వరుడు ఎలా దొరుకుతాడు? మీ మనసు కలిసిపోయినప్పుడు ఈశ్వరుడు ఎలా గోచరిస్తాడు నీ హృదయంలో ఉన్నప్పటికీ? అంటే ఉన్నది నీ లోపల ఉండవయ్యా. నువ్వు ఇప్పుడు సహజంగా జీవించడం లేదు, అసహజంగా జీవిస్తున్నావు. నువ్వు అసహజంగా జీవిస్తున్నావు కాబట్టి ఇదే నిజంగా అనుకుంటున్నావు కాబట్టి సహజ నీ లోపల సహజంగా ఒక వస్తువు ఉంది. నువ్వు అసహజంగా జీవిస్తున్నావు, అసహజంగా జీవించడం వల్ల సహజంగా ఉన్నది ఇదేదో కొత్తగా ఉంటుంది. ఇది కొత్తది అది కొత్తది కాదు, అది అసహజ జీవితంలోకి వెళ్ళాక తెలుస్తుంది అదే సహజమైంది ఇది అసహజమైంది. ఇప్పుడు మన జీవితమే అసహజం, అహంకార జీవితం అసహజమే, ఆత్మ జీవితం సహజమే, అది న్యాచురల్గా ఉంటుంది నార్మల్గా ఉంటుంది. లేదా ఇంకోటి సత్వగుణం ఉన్నవాడు ఏ పని చేసినా హెచ్చు తగ్గులు ఉన్నవాడికి నార్మల్గా చేసుకెళ్ళి అప్సర్ డౌన్ చేసేవాడుకుండా యూనిఫార్మ్గా ఉంటాడు. అంటే వాడు ఏంటి ఆ యూనిఫార్మ్లో ఎవడైతే పని చేస్తున్నాడో మన చేతులతో చక్కగా పని చేస్తే ధ్యానం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో చేతితో చేసి చక్కగా సంస్కరింపబడిన మనస్సుతో మనం ఏదైనా చేతితో పని చేస్తే ధ్యానం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో ఈ పని వల్ల కూడా అటువంటి ఫలితం వస్తుంది. నోటితోడు పూజించే వాళ్ళు ఎక్కువ, చేతితోడు పనిచేసేవాళ్ళు తక్కువ. నోటితోడు పూజించేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ చేతితోడు పనిచేసేవాళ్ళు చాలా తక్కువ. మాటకి చేతకి చాలా దూరం ఉండదు. చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయడు. చేసేవాడు చెప్పడం తోటి పని ఉంది అసలు, మనం చేయనప్పుడే పది చాలా తక్కువ. చేసేటప్పుడు మీకు చెప్పడం ఎందుకు? ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు అందరూ జపాలు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఇక్కడ భగవంతుడి నామాన్ని అగౌరవపరచుంటున్నారు. మీరు బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఇంటికాడ బంగారాన్ని, లేకపోతే వెండి సామాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా గౌరవంగా చూసుకుంటారు అంతే కదా. ఈ బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో గౌరవంగా చూస్తారు. అలాగే దేవుడి యొక్క నామాన్ని కూడా గౌరవంగా చూడండి, అగౌరవంగా చూడకూడదు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు తిండ్ర తిండ్రగా అనుకోవద్దు. అంటే మీరు నడిచేటప్పుడు జపం చేసుకొచ్చినప్పుడు కూర్చున్నప్పుడు జపం చేసుకోవచ్చును, కానీ అశ్రద్ధగా అనుకోద్దు, తిండ్రతనంగా అనుకోద్దు, శ్రద్ధగా అనుకోండి, గౌరవంగా అనుకోండి, భక్తిగా అనుకున్న నామం అప్పుడు దాని తాలూకు ఫలితం మీకు వస్తుంది. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్. భగవంతుని నామాన్ని యాంత్రికంగా అనుకోవద్దు, మెకానికల్గా అనుకోవద్దు. అంటే రామ అంటావు అనుకో నీ మనస్సు ఉండాలి, కృష్ణ అంటావు అనుకో నీ మనస్సు ఉండాలి, రమణ 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 అనుకుంటావు అనుకో నీ మనస్సు ఉండాలి. ఎక్కడైతే నామం నువ్వు ఏ నామం అయితే చేస్తున్నావో ఆ నామం మీద మనస్సు ఉండాలి. మనస్సు లేకుండా నువ్వు చేస్తే నామాన్ని ఆధారపరుస్తున్నావు. అదే మనస్సు ఉండాలి. మీరు నామం చేసేటప్పుడు ఊరికే నోటితోటి యాంత్రికంగా నిరసన చెప్పినట్టు కాదు, అయ్యా అక్కడ మనస్సు నిలబడి నీ హృదయం అక్కడ ఉండాలి, మనస్సు అక్కడ ఉండాలి. అదే భగవాన్ చెప్తూ ఉంటారు హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతోటి పనేమో. మీ అంది నాకు ఆప్యాయతున్నప్పుడు నా పట్ల మీకు ఆప్యాయతున్నప్పుడు మాటలతోటి పని లేదు, మాటలు అవసరం లేదు. జనరల్గా భౌతికంగా కూడా మనం ఆలోచిస్తే హేతువాదంతో మనకి ఎక్కడైతే ఆప్యాయత తక్కువ ఉందో అక్కడ ఎక్కువ మాటలు మాట్లాడతాం. మామూలుగా చూడండి, మీ అనుభవంలో కూడా చూడండి, ఎక్కడైతే ఆప్యాయత మీకు తక్కువ ఉందో అక్కడ ఎక్కువ మాట్లాడతాం. ఇంకా మీరు ఆప్యాయతను కబర్ ఆప్యాయత లేనట్టు కనిపించకుండా ఉండటం కోసం ఎక్కువ మాట్లాడతాం. నామాన్ని యాంత్రికంగా చేయదు. ఊరికి లోపల ఏమీ ఇష్టం లేకుండా పై పైకి ఆనందం లోపల ఇష్టం లేకుండా, దేవుని పేరు మీద, దేవుని దేవుని మీద నీకు నమ్మకం లేకుండా, ఈశ్వరుడి మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడి పేరు మీద నీకు గౌరవం లేకుండా, ఊరికే పై పైకి పై పైకి లోపల ఏమి లేకుండా, ఆ ప్రీతి లేకుండా, ఆ చైతన్యం లేకుండా ఊరికే పై పైకి నామం చేసిన ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుడు చూస్తూ ఉంటాడు, నువ్వు యాంత్రికంగా అనుకుంటున్నావు, శ్రద్ధగా అనుకుంటున్నావు, హృదయపూర్వక నేను స్మరించుకుంటున్నావు, చూడే సర్వసాక్షి భగవంతుడు, సర్వజ్ఞుడు సర్వసాక్షి, ఏమీ తెలియని వాడు జీవుడు, అన్నీ తెలిసిన వాడు దేవుడు, అన్నీ తెలిసిన వాడు దేవుడు, ఏమీ తెలియని వాడు జీవుడు. ఇప్పుడు ఏమీ తెలియని వాడు అన్నీ తెలిసి వచ్చి మన ప్రాణాలు చేస్తున్నారు, ఇప్పుడు ఏమీ తెలియని వాడు కూడా అన్నీ తెలిసినానికి ప్రజలు ప్రాణాలు తీయటం, అది సొక్రటీస్ అడిగారు కదా, ఎందుకు మిమ్మల్ని అందరు దర్శించమని, మిమ్మల్ని దర్శించడానికి వస్తున్నారు, నాకేమి తెలియదు, నాకు ఏమీ తెలియదు, తెలియదు అనే సంగతి కూడా తెలుసు, తెలియదు నాకేమి తెలియదు, తెలియదు అనే సంగతి కూడా నాకు తెలుసు, అందుకే ఇంతమంది నన్ను దర్శించడానికి వస్తున్నారు. అంటే నీవు లోపల భక్తి లేకుండా, లోపల విశ్వాసం లేకుండా మిషన్ తిరిగినట్టు, మిషన్ తిరిగినట్టు అనకండి, అది దేవుని అగవరపరిచినట్టు, అది మిషన్ చేసినట్టు చేయకండి. నీ మనస్సు లేకుండా, ఆ దేవుని పేరు మీద ఆప్యాయత లేకుండా, ఆ దేవుని పేరు మీద నమ్మకం లేకుండా, ఆ దేవుని పేరు మీద ఉండవలసినటువంటి గౌరవం లేకుండా, వీరికి మెకానికల్గా యాంత్రికంగా అనుకోవద్దు. ఆ నామం మీరు అనుకున్నప్పుడు లోపల ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఆ నామం తాలూకు మీరు ఏది ఆ జపం తాలూకు పనికి మీకు చేతికి అందుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. భగవాన్ అంటున్నారు, కేవలమైన జబ్బు తగ్గాలంటే దానికి సంబంధించిన మందు వేసుకోవాలి, ఆ మందు వింటే తగ్గదు, మీకే తగ్గుతుంది. కేవలమైన జబ్బు ఒకటి మీకు ఉందనుకో, తగని జబ్బు ఒకటి ఉందనుకో, నీకు ఏదైనా తగని జబ్బు పట్టుకుందనుకో, దాని తాలూకు మందు నీ చెవులతోటి వింటే తగ్గదు, నోరుతోటి మీకే తగ్గుతుంది. మందుని లోపలికి నిండాలి, స్వాలో చేయాలి, ఒక మందు పేరు వింటే తగ్గదు, లేకపోతే ఆ మందు పేరు కోసవిల్ అనుకోండి, ఆ మందు పేరు రొంపట్టింది అనుకోండి, మీ కోసవిల్ కూడా రొంప తగ్గుతుంది కదా, ఏమండి ఆ కోసవిల్లు మీరు మింగకుండా, కోసవిల్లు అంటే మీకు రొంప తగ్గుతుందా, ఎందుకు వచ్చినాయి బుడబొక్కలు మాటలు, అది మింగాలి, అది కొనాలి, బిళ్ళ మింగాలి, అప్పటికే మీకు రొంప తగ్గింది, అది కొనకుండా బిళ్ళ మింగకుండా, కోసవిల్లు మీకు రొంప ఎక్కడ తగ్గుతుందిరా, పెద్ద పెద్ద రోగాలు మాట్లాడు, రొంప కూడా తగ్గదు, ఇప్పుడు సగం రోగం పట్టుకుంటే మీకు ఆ సగం రోగం ఏంటంటే పుట్టడం చావటం, చావటం పుట్టడం, ఇంతకంటే పెద్ద రోగం ఏమీ లేదు, కేవలము నీకు మామూలుగా నువ్వు జనన మరణాలు, నువ్వు చక్రంలో తిరుగుతున్నావు, జనన మరణ సంసార చక్రంలో తిరుగుతున్నావు, అహంకారం అనే జైల్లో ఉన్నావు. జైలు అంటే మన నాలుగు గోడల మధ్య నేను జైల్లో ఉంటే జైలు కాదు, నేను అహంవృత్తిలో ఉన్నంతకాలం, దేహబుద్ధిలో ఉన్నంతకాలం, దేహాభిమానంలో ఉన్నంతకాలం నేను జైల్లో ఉన్నట్టే. ఒకసారి పరమేశ్వరిని అడిగారు ఒక మాట, ఏమంటే దేహం మీరు కాదు, దేహం మీరు కాదు, దేహం మీరు కాదు, మీరు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నారు, మరి దేహమునే నేను అనుకుంటున్నారు, మీరు చెప్పటం మీరు మాంటాలి, నేను అనుకోవటం నేను మాంటలేదు, దేహం మీరు దేహం మీరు కాదు, దేహం మీరు కాదు, మీరు చెప్పటం మీరు మాంటలేదు, దేహమే నేను అనుకోవటం మాంటలేదు, మీరు అలా చెప్పటం మాంటలేదు, మీరు అలా అనుకోవటం మాంటలేదు, ఏంటి నీ చెప్పలేండి గొడవ ఏంటన్నాడు. నువ్వు అలా అనుకోకపోతే కర్మ ఎవడానికి ఇస్తాడురా, అందుకే భగవంతుడు నీకు దేహబుద్ధి కలగజేశాడు, నీకు దేహబుద్ధి ఎందుకుందంటే కర్మానుభవం కోసం ఉంది, నీకు దేహబుద్ధి పోతే కర్మానుభవం చూడండు, దోణి మామూలుగా వదిలేస్తే ఎక్కువ దెబ్బలు కొట్టలేం, కట్టాడు కడితే ఎక్కువ దెబ్బలు కొట్టగలం, ఆ దేహబుద్ధి నీ దేహం కాకపోయినా నీకు దేహాభిమానం కలిగించి కర్మను అనుభవింపజేస్తున్నాడు నీ చేత, దూడను కట్టాడు కడితే 10 దెబ్బలు కొట్టవచ్చు, మామూలుగా వదిలేసామనుకోండి 2 దెబ్బలు కొడితే 3 దెబ్బతుంటే దూడ దొరకదు, అంటే దేహం అనే కట్టాడు కట్టేశాడు ఈ కర్మానుభవం కోసం, ఈశ్వరుని నేను దెబ్బలు కొట్టడం కోసం, ఇది ఎందుకు మానవులా కర్మానుభవం పూర్తే వరకు అలా ఏడుస్తూ ఉన్నామన్నాడు. అయితే నీకు ఇప్పుడు భగవాన్ అంటున్నారంటే నేను శరీరమే కాదు, నేను శరీరమే కాదు, నేను మనసును కాదు, నోటి చూడనే ఆత్మ 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 అనుకుంటాను, దానివల్ల ప్రయోజనం లేదు అనుకోవచ్చు, అనుకోవచ్చు దానివల్ల ప్రయోజనం లేదు, కోసావిల్లు అనుకున్నట్టు ఉంటుంది, అది నేను ఆత్మని నేను చేతనే మనం నేను దేహమనే కాదు మనసులో ఎందుకు వచ్చాను అనుకుంటే మటుకదు, అనుభవం దాని తాలూకు అనుభవం నీకు లేనప్పుడు అనుకున్నట్టు ప్రయోజనం లేదు, నీకు రిజల్ట్ ఏం కనిపించదు, అన్నం వండితే నీకు ఆకలి తీరదు, అన్నాన్ని చూస్తే నీకు ఆకలి తీరదు, అన్నం తింటే ఆకలి తీరుతుంది, అంటే నేనేదో ఆత్మని చైతన్యాన్ని నీకు లోపల అనుభవం లేకుండా నోరుతో అనుకున్న పెద్ద ప్రయోజనం లేదు, నోరుతో ఆ చావులేని సత్పదార్థాన్ని నేను చావులేని సత్పదార్థాన్ని నేను అన్ని నోరుతో అనుకున్నది మాత్రం చేత ఈ చావు పుట్టుకల్లోంచి నువ్వు బయటకు రాలి విడుదల పొందలే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అందులో స్థిరపడాలి, అది నీవు అది నీకు తానిగా వ్యక్తం అవ్వాలి, అది బ్రహ్మబోధం, ఇలా మళ్ళీ మొట్టమొదటికి వస్తున్నావు, అది బ్రహ్మం, ఆ బ్రహ్మంతో ఏకం అవ్వాలి, బ్రహ్మము తోటి ఏకం అవ్వాలి. ఏదైతే ఏ చైతన్యం వచ్చిన హృదయంలో ఉందో దాంట్లో నువ్వు స్థిరపడాలి. అది అనుకోవటం కాదు, అందులో ఉండాలి. అనుకోవటం లేదు ఉండటం లేదు, చెప్పటం లేదు చేయించినారు. అదే ఉండాలి, అనుకోవటం కాదు అక్కడ ఉండాలి. అలాగే జబ్బు తగ్గాలంటే మందు మిండాలి. ఆ మందు గురించి స్మరిస్తే తగ్గదు, మిండితే తగ్గుతుంది. అలాగే బ్రహ్మ పదార్థంలో నువ్వు అనుకోవటం కాదు, నేను బ్రహ్మమ్మ నేను బ్రహ్మమ్మ అనుకు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నోడుతూ అనుకుంటే సరిపోదు. అందులో ఉండాలి, దాని తాలూకు నీకు అనుభవం ఉండాలి, దానితో ఏకం కావాలి నువ్వు. అప్పుడే ఈ అహంభావన మాయమైనా జనన మరణాలు సంసార చక్రంలోంచి విడుదల పొందడం అప్పుడు కానీ నేను సాధ్యం కాదు. అనుకోవటం వల్ల కాదు, ఊహించుకోవటం వల్ల అనుకోవటం వల్ల సాధ్యం కాదు. ఈ చక్రంలోంచి బయటకు రావటం కోసం, ఈ కర్మబంధంలోంచి బయటకు రావాలంటే ఊహించుకోవటం వల్ల వచ్చేది కాదు, అనుకోవటం వల్ల వచ్చేది కాదు. అందులో ఉండాలి. ఏ వస్తువు ఏ వస్తువుకైతే జనన మరణాలు లేవో అందులో స్థిరపడి ఉండాలి. నువ్వు కొంతకాలం స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం, నీ ప్రయత్నం విడిచిపెట్టం. అయితే ప్రయత్నం చేసేటప్పుడు నీకు ఓర్పు లేకపోతే ప్రయత్నం చేయలేవు. ఓర్పు లేకపోతే నీకు ప్రయత్నం చేయలేవు. నీ ఓర్పు అంతా నువ్వు చేసే ప్రయత్నంలో చూపించాలి. సహనం లేకుండా సాధన, సహనం లేకుండా సత్వగుణం లేకుండా నీ సాధన ఎదరికి వెళ్ళదు. అసలు నువ్వు ప్రయత్నం చేసిన రెండు అడుగులు ఎదరికేసి నాలుగు అడుగులు వెనక్కి వస్తుంటాడు, వెనక్కి వెళ్తాడో ఎదరికి వెళ్తాడా? స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. నువ్వు ప్రయత్నం చేయాలి ఓర్పుతో. కాలం కలిసి రావాలి, కాలం కలిసి రావాలి. అన్నీ ఈ రెండు ఉంటే సరిపోవు. ఈశ్వరుని దయ ఉండాలి అన్నిటికంటే, అది ముఖ్యం. రమణ భగవాన్ ఒక చోట ఒక మాట అన్నారు, ఈశ్వరుని దయకి అసాధ్యం అంటూ లేదు. ఈశ్వరుని దయకి అసాధ్యం అంటూ లేదు. ఈశ్వరుని దయ లేకపోతే సాధ్యం అంటూ ఏది లేదు. ఈశ్వరుని దయకి అసాధ్యం అంటూ లేదు. ఈశ్వరుని దయ లేదనుకోండి సాధ్యం అంటూ ఏమి లేదు. అంటే అనుగ్రహం, అనుగ్రహం అంటే బలహీనమైనది. అనుగ్రహం అంత బలహీనమైనది. జపాలు, ఈ తపాలు, ఈ ధ్యానాలు, ఈ మంత్రాలు, ఈ కూర్చోటాలు, ఈ నూచోటాలు, ఈ గుడి చుట్టూ తిరగటాలు, ఇటువంటి పరిచయంలో చెప్పటం ఇవన్నీ రెండో పక్షం. ఇవన్నీ కూడా రెండో పక్షం. అనుగ్రహం అత్యంత బలమైనది. అసలు ఇంకోటి ఎవరో మాట ఇంకా రమణ భగవాన్ మాట్లాడుకున్నాను, ఏం చేస్తే ఆయన ఏం చేశాడని వచ్చిందానికి జ్ఞానం ఏదో చేశాడా? ఆ పరిణామంలో అర్హత పొందటం వల్ల లోపల ఉన్నది వ్యక్తమైతే ఏదో చేయటం వల్ల వచ్చేది కాదు. మీకు దేవుని అనుగ్రహం లేదనుకోండి, ఏదో చేయటం వల్ల వచ్చేది. మీరు గురు కట్టించడం వల్ల, మీ కట్టించడం వల్ల జ్ఞానం వచ్చేది, పుణ్యం వస్తుంది. కానీ జ్ఞానం రాదు. అయితే నువ్వు జపం ఎలా ఎంతవరకు చేయాలంటే నీ తెలుగులో సడన్గా జరిగిపోతూ ఉండాలి, నీ ప్రయత్నం లేకుండా జరిగిపోతూ ఉండాలి. అంటే ఆ స్మృతి సడన్ అయిపోవాలి. అసలు మానవుడు జీవించడం కోసం ఆడ అహంకారం సంతృప్తిపరచుకోవడం కోసం మానవుడు జీవిస్తున్నాడు. అహంకారం పోగొట్టుకోవడం కోసం జీవించడం లేదు. దేనైతే పోగొట్టుకోవాలనుకుంటున్నాడో దాన్ని సాటిస్ఫై కోసం జీవిస్తున్నాడు. వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? అహంకారాన్ని నాశనం చేసుకోవడానికి బదులు మనం దాన్ని అలంకరించుకుంటున్నాం. అహంకారాన్ని నాశనం చేసుకోవడానికి బదులు దాన్ని అలంకరించుకుంటున్నాం. అదే కాదు పోతుంది. అంటే నీకు జపం చేయండి, సహజం ఇలా చేయండి. మీరు ఎవరైనా అడుగుతామనుకోండి, మీరు మమ్మల్ని మర్చిపోకుండా, మీరు మమ్మల్ని ప్రేమించి అడిగేంతకాలం ప్రేమించుకుంటా ఉన్నాం మనం. మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని జ్ఞాపకం ఉంచుకుని అంటే అడిగి ఎంతకాలం జ్ఞాపకం ఉంచుకుని, అలాగే మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని ఎలా అడిగి ఎంతకాలం చేయించుకుంటాం ఉండదు. మీరు మమ్మల్ని ప్రేమించండి, మమ్మల్ని ప్రేమించండి అడిగితే మటుకాడు ప్రేమిస్తారా? అడిగి ఎంతకాలం ప్రేమింప చేసుకుంటా ఉండదు. మీరు మమ్మల్ని తలపెట్టుకున్నారు కదా, ఎన్నాళ్ళు అడుగుతాం? అడిగితే మటుకాడు తలపెట్టుకుంటారా? మనం అది సహజంగా ఉండాలి. కానీ అడిగితే మనం అడిగి ఎంతకాలం మీరు మమ్మల్ని తలపెట్టుకుంటున్నారా? తలపెట్టుకుంటారా? అడిగితే మటుకు తలపెట్టుకుంటారు వాళ్ళు? అడుగుతాం పోనీ, వాళ్ళకి లోపల ఇష్టం లేదనుకోండి, అడిగిన మటుకు తలపెట్టుకుంటారా మన వాళ్ళు? మిమ్మల్ని మీకు నేను చెప్పేది ఏంటంటే, మన అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు అడిగినారు అది. అర్హత వచ్చినప్పుడు యోగ్యత వచ్చినప్పుడు అడగటంతో సంబంధం లేకుండా, కడగటంతో సంబంధం లేకుండా వస్తుంది. అది మన యోగ్యతకి మించేది రాదు. మనకి మీకు యోగ్యత ఉందనుకోండి, అడగటంతో సంబంధం లేదు. అడగటంతో సంబంధం లేకుండానే లోపల వస్తూ తానుగా మీకు వ్యక్తం అవుతుంది. అంటే సహజంగా చేయండి ఆ జపం. సహజంగా మీకు వ్యక్తం సహజమయ్యేటట్టు చేయండి ఆ జపం. మీరు చేస్తున్న జపమే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా సహజమయ్యేటట్టుగా మీరు అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే ఇప్పుడు మీకు సాధన పేరు మీద బాధ ఉండదు, మీ లోపల పని జరిగిపోతూ ఉంటుంది. ఏం అక్కర్లేదు. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు సేవ చేస్తున్నారనుకోండి, మీరు టైర్ అవ్వరు. ఏమిటో గుర్తుపెట్టుకోండి, మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి మీరు సేవ చేస్తున్నారనుకోండి, అది టైర్ అవుతున్నామని అనిపించదు. అసలు మనం అంటాం అనుకోండి, వాళ్ళతో మనకు సేవ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని మనం అంటాం అనుకోండి, ఇబ్బంది పెట్టడం కదా అవకాశం మీరు ఇస్తున్నారంటారు. వాళ్ళు సత్వగుణం ఉన్నవాడు, వాళ్ళెవరు సత్వగుణం ఉన్నవాడు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇబ్బంది కాదు, ఇది అవకాశం అంటారు. వాడు సత్వగుణం వాడు లక్షణం. అది సహజమైనట్టు మీరు చేస్తున్న జపం, మీరు చేస్తున్న జ్ఞానం సహజమైనట్టుగా చేయండి. అంటే అలా అలవాటు చేసుకోండి. అంటే మీకు తెలియకుండానే జపం జరిగిపోతూ ఉండాలి లోపల. మీకు తెలియకుండా మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నార్మల్గా లోపల ఆ జపం జరిగిపోతూ ఉండాలి. మీరు ఏదో చేయమంటున్నారు, మీరు ఇవి భ్రశించి వాడు అడుగుతున్నారంటే జపం చేయమంటున్నారు, ధ్యానం చేయమంటున్నారు. నేను చూస్తే ఆనందం ఎప్పుడు జరుగుతుందని కంగారు పడిపోతున్నాను. వాళ్ళు చేయని ఉడిస్తే రేపు కోసేయాలనిపిస్తుంది నాకు. నాకేమో ఆనందం కోసం ఎదురు చూస్తున్నారు మనసు, మీరు అది చేయి ఇది చేయని మీరు ఆనందం వస్తున్నట్టున్నారు. అరే భగవాన్ ఏమన్నారంటే, నీకు అది ప్రతి నువ్వు జపం చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా నీ బుద్ధి పక్వానికి వచ్చినప్పుడు నీ లోపల వస్తువు వ్యక్తమవుతుంది అయ్యా. ఎప్పుడైతే వస్తువు వ్యక్తమవుతుందో ఆ వస్తువు ఆనందాని కంటే భిన్నంగా లేదు. నిప్పు వేడి కంటే భిన్నంగా ఉండదు, నిప్పు అనేది వేడి కంటే భిన్నంగా ఉండదు. అలాగే లోపల ఉన్న వస్తువు నువ్వు పక్వానికి వచ్చినప్పుడు ఈ జపము ఈ ధ్యానం ఎందుకంటే నువ్వు పక్వం మొగ్గడం కోసమే, నువ్వు పక్వానికి రావడం కోసమే, నీ బుద్ధికి నిదానం రావటం కోసమే, నీ బుద్ధిలో ఉన్న వంకరలు పోవటం కోసమే, నీ వక్ర బుద్ధి పోవటం కోసమే ఈ జపము సమాధిని. అంటే శరీరంలో ఉన్న వంకరలు శ్మశానంలో పోతాయి కానీ బుద్ధిలో ఉన్న వంకరలు శ్మశానంలో పోవు. శరీరానికి ఎన్ని వంకరలు పోవాలి, కాయ చేసినప్పుడు పోతాయి కదా వంకరలు. ఒక హాస్పిటల్లో మనకి శరీరంలోనూ వంకరలు పోవటం లేదనుకోండి, శ్మశానంలో శరీరాన్ని కాయ చేస్తారు కదా, ఆ కాయ చేసినప్పుడు పోతాయి. ఎప్పుడు శరీరంలోనూ వంకరలు, కానీ బుద్ధిలోని వంకరలు నువ్వు శ్మశానంలో పోవాలి. బుద్ధిలోని వంకరలు పోవాలంటే జపజ్ఞానం చేయవలసిందే, సజ్జన సాంగత్యం చేయవలసిందే, సద్గ్రంథ పఠనం చేయవలసిందే. అంచేత నువ్వు జపము నువ్వు లోపల జపము నువ్వు బుద్ధి పక్వానికి వచ్చినప్పుడు, నీ బుద్ధి బాగా ముగ్గినప్పుడు, నీ బుద్ధి కలుషితరహితమైనప్పుడు, నీ బుద్ధి అకర్మష స్థితికి వచ్చినప్పుడు, మళ్ళీ భగవద్గీతకు వస్తున్నాం, ఎక్కడ మొదలు పెట్టాం అక్కడికి వస్తున్నాం మనం. నీ బుద్ధి కర్మషరహిత స్థితి పొందినప్పుడు, నీ బుద్ధి నిర్మలమైనప్పుడు, ఏకాగ్రమైనప్పుడు, నిశ్చయమైనప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు, ఆ లోపల ఉన్న వస్తువు నీకు తనంతట తాను నువ్వు కోరటం వల్ల కాదే తనంతట తానుగా వ్యక్తమవుతుంది. ఆ వస్తువు ఆనందానికి వేడిగా లేదు, అదే ఆనందం. ఆ వస్తువు నీకు వ్యక్తమైనప్పుడు ఆనందం కూడా నీకు తెలుస్తుంది, ఆనందం కూడా విజృంభిస్తుంది, ఆనందం కూడా పొంగుతుంది, నీ శిరస్సును ముంచుతుంది. అయితే కొన్ని ద్వంద్వాలు సహించాలి మనం. చదివేస్తాననుకోండి కొంత సహించుకోవాలి, బాగా గాలిపేస్తాననుకోండి కొంత సహించాలి. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తున్నారనుకోండి పొంగిపోకూడదు, ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి కుంగిపోకూడదు. అలా చేస్తున్న ద్వంద్వాలు మీరు సహించలేరనుకోండి మీ మనస్సు దారి తప్పిపోతుంది. అంటే ద్వంద్వాలు ఎంతో కొంత సహించాలి. చర్మ శ్లోకం చెప్పి ముగిస్తాం. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచేహ. అర్జును యొక్క కళ్ళంట కారి నీళ్లు తుడుస్తున్నాడు స్వామి. మనం ఏడిస్తే ఎవడో తుడుస్తారండి, మనం ఎప్పుడైనా కళ్ళంట నీళ్ళు ఇస్తే తుడిచి కూడా ఎవడున్నాడు, బాగా ఏడుస్తున్నాడు అనుకుంటా. సర్వధర్మాన్ని పరిత్యజ్య, నేనే నీకు మార్గాన్ని, నేనే నీకు మార్గాన్ని పొందేవాడిని, నేనే మార్గాన్ని, నేను సాధనేనే సిద్ధి, నేను అని నేనే. సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణ వ్రజ, నేనే చిల్లర గొడవలో కీలకు ఒక చైతన్య అన్నిటికని పెద్దదైనా చూడండి చైతన్య, దానికి శరణ వేడుకొని చిల్లర గొడవలో కీలకను మాం ఏకం శరణ వ్రజ. కృష్ణుని దగ్గర దేశం కాదు చైతన్యం, ఈశ్వరుడు ఆయన చెప్పాడు, చైతన్యం ఆయన చెప్పాడు, భగవంతుడు ఆయన చెప్పాడు. దాని వసుదేవుడు గారు అబ్బాయి కింద చెప్పలేదు, వసుదేవుడు గారు అబ్బాయి చెప్తే దాన్ని కృష్ణ గీత అందరు వాడు పేదది ఏది చైతన్యం. ఆ చైతన్యం మాట్లాడుతుంది ఇక్కడ, దాని ఒక్కదండి శరణ వేడుకో, నీకు చిల్లర గొడవలో కేళ్ళకు ఏం భయ మధ్య హైయెస్ట్, నువ్వు ఈ పని చేసే తర్వాత నేను చేసి పని కూడా నీకు చెప్పేస్తున్నాను, నువ్వు చేసే పని నేనే చెప్పేస్తున్నాను, నేను చేసే పని కూడా నేనే చెప్పేస్తున్నాను, మరి ఎవడో చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తా ఉంటున్నాను. ఇవి ఎంతటి వారు ఎంతటి చెప్పండి, డబ్బా కొట్టేవాళ్ళు ఎవరు పక్కన లేరు. అంటే నా గురించి మీరు చెప్పేస్తాను, మీ గురించి నాకు చెప్పేసుకొని గొడవలు వెళ్ళిపోతున్నారు, పక్కన వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం మరి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే మీరు మనం చెప్పేదే ఆయన చెప్పేస్తున్నాడు, ఆయన చెప్పేదే ఆయన చెప్పేస్తున్నాడు. మీరేమో శరణాగతి చేయండి, మీరు శరణాగతి చేయండి, ఆయన చెప్పేది కూడా ఆయన చేసేది ఆయన చెప్పేస్తున్నాడు, మనం చేసేది కూడా ఆయన చెప్పేస్తున్నాడు, మీరు శరణాగతి చేయండి. మరి మొదటి వచ్చింది ఆయన చెప్పి మనం చేసేది ఆయన చెప్పేసాడు, తర్వాత ఆయన చేసేది తర్వాత చెప్పేస్తున్నాడు. ఆయన చేసేది ఏంటి, నీకు ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని బలహీనతలున్నా, అన్నింటిలో అన్ని మొత్తం సమస్తం అన్నింటిలోంచి విడుదల చేసేస్తాను, నేను అన్నింటిలోంచి నేను విడిపించేస్తాను, విడిపించేసి నీకు శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాను. నేను నా మాట వింటున్నావు కదా, ఇంకా నీకు దుఃఖం ఎందుకు, నా మాట వింటే ఈశ్వరవాణి ఏమిటది, ఈశ్వరవాణి నా మాట విన్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు, ఇంకా నీకు దుఃఖంతో పనేముంది అని ఆయన చెంగు పట్టుకుని అర్జునుడి కన్నీళ్ళు తుడుస్తున్నాడు. మాట ఇచ్చేసాడు, దుఃఖపడదు, డోంట్ వర్రీ, యూ నీడ్ నాట్ వర్రీ. ఒక జ్ఞానం పొందటానికి నాకు అర్హత లేదంటేమో ఆ జ్ఞానం పొందటానికి ఆటంకాలు నీ లోపలే ఉన్నాయని బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి నీకు జ్ఞానాన్ని ఇస్తాను. నీకు ఆ లోపాలు ఉన్న ఇబ్బందులు తీసేసేవాడు నేను. సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని బలహీనత నుంచి నిన్ను విడుదల చేస్తాను. దేహాభిమానంలోంచి కూడా నిన్ను విడుదల చేస్తాను. శవబుద్ధిలోంచి నిన్ను విడుదల చేస్తాను. మా శుచిగా ఎందుకు బై యూపి ఎందుకు ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దుఃఖపడకు, దుఃఖపడవలసిన పని కూడా నీకు లేదు. అక్కడ ఈశ్వరుని పెట్టుకుని దుఃఖపడతాను. ఎందుకంటే నీకేమి జాత కాదనుకో, ఏమి సాధన చేత కాదు, నేనే ఉపాయాన్ని. నీకేమి జాత కాదనుకో, కంగారు పడకు, నేనే ఉపాయాన్ని. నువ్వు పొందేవాడిని నేనే, నీకు ఉపాయం కూడా నేనే. అంతే రజోగుణం రజోగుణం యొక్క విజృంభణ లేకుండా మనం చూసుకోవాలి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, కామక్రోధాలు రజోగుణ గురించి పుడతాయి. నీకు చుట్టాలు లేరనుకోండి, ఉదాహరణకి ఎవరు మన చుట్టాలు లేని చుట్టాలు లేరనుకోకండి, భగవంతుడే పెద్ద చుట్టం. నీకు ఎవరైతే నీకు ఎవరికైనా బంధువులు లేరనుకోండి, మాకు బంధువులు లేరు, మన చుట్టాలు లేరనుకోకండి, దేవుడికి మించిన చుట్టం లేడు. బిగ్గెస్ట్ రిలేటివ్ ఆయనే పెద్ద చుట్టం. మనం ఏ దిక్కు లేని వాడికి దేవుడే పెద్ద దిక్కు. అంచేత ఈశ్వరుడు పట్ల, ఆ చైతన్యం పట్ల సజీవమైన విశ్వాసం కనుక మనం మిగిలితే, మనం మనకు స్థిరపడితే, విశ్వాసం కనుక స్థిరపడితే, విశ్వాసం కనుక స్థిరపడితే మనందరిలోని లోపం ఎక్కడుందంటే, మీలో నాలో మొత్తం జీవకోటిలో ఉన్న లోపం ఎక్కడుందంటే, ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగాలనుకుంటాం కానీ భగవంతుడి సంకల్పం జరగనిద్దామని ఒక్కడికి లేదు. నా ఇష్టం ప్రకారం లోకం అంతా ఉండాలి, నేనేదనుకుంటే జరిగిపోతూ ఉండాలి. నేనేదనుకుంటే అది జరగటం కాదు, నువ్వు అనుకున్నది జరగని అనేవాడు ఒక్క భక్తులు లేడు. ఈ ఏమీ జరిగిన వాడు అనుకుని జరిగిపోవాలి, ఈ అన్నీ తెలిసిన వాడు అనుకుని జరగకూడదు. జీవుడికి ఏమీ తెలియదు, దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడు అనుకుని జరగకూడదు, ఏమీ తెలియని వాడు అనుకున్నది జరిగిపోతూ ఉండాలి. ఇది మనకు జ్ఞానం ఎక్కడ వస్తుంది? మనకు జ్ఞానమా? మనకే జ్ఞానం. ఏమీ తెలియని వాడికి వచ్చే సంకల్పం జరిగిపోవాలి, అన్నీ తెలిసిన వాడు వచ్చిన వాడికి సంకల్పం జరగకూడదు. నీకే జ్ఞానం. గోదావరికి వరదస్తండి, నువ్వు నాలుగు రాడి పెట్టే, నాలుగు రాడి పెడితే అక్కడ ఆగుతుందే? భగవంతుడి సంకల్పాన్ని ఆపు చేయగలవా? గోదావరికి వరదస్తాను అనుకోండి, మీరు ఏదో నాలుగు రాళ్ళు పెడితే వరద ఆగుతుందే? భగవంతుడి సంకల్పాన్ని ఆపు చేయగలవా? భగవంతుడి సంకల్పాన్ని ఆపు చేయడం కదా దాన్ని శరణాగతి చేయి. అంటే మాయలోంచి దాటి వెళ్ళిపోతావు, ప్రకృతిలోంచి దాటి వెళ్ళిపోతావు, మోక్షాన్ని పొందుతావు. ఎంచేపు మన ఇష్టం జరగాలి, కానీ భగవంతుని ఇష్టం జరగాలని మనలో అనుకున్నాడు ఒక్కడే లేడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం హ్రీం రామకృష్ణాయ నమః, ఓం హ్రీం రామకృష్ణాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, సత్య జ్ఞానముని అని అంటే జ్ఞానం మన హృదయంలోనే. జ్ఞానం ఎక్కడుందంటే మన హృదయంలో ఉంది, ఆ జ్ఞానమే నిజం. మనస్సుతో తెలుసుకునే జ్ఞానం కాదు, మనస్సు ఎక్కడైతే అణుగుతుందో అక్కడి నుంచి జ్ఞానం ఉదయిస్తుంది. ఆ నిజమైన జ్ఞానం మన హృదయంలోనే ఉంది. ఆ జ్ఞానం తాలూకు అనుభవం లేకుండా నా శరీరానికి మరణం వస్తే, నా శరీరాన్ని వదిలేస్తే నేనేం సంపాదించినట్టు, 90 ఏళ్ళు బతికి నేనేం సంపాదించినట్టు, ఏం పొందినట్టు? ఈ శరీరానికి చావు రాకముందే, ఈ శరీరం కాలు భూమి తవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించబోయే అరుణాచలేశ్వరుడు. జ్ఞానం లేకుండా నేను శరీరం విడిచిపెట్టేస్తే ఏం పొందినట్టు నేను? సత్యజ్ఞానములేని సత్యజ్ఞానములేని ఈ జన్మ ఫలమేని ఒప్పుగా రావేల అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలింతువు అరుణాచల. అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచల మనుషు స్మరించి వారల కాన్స్టాంట్ రిమెంబరెన్స్, ఆల్వేజ్ రిమెంబరెన్స్, నిరంతరము స్మరించి ఆ రూపాన్ని ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించుకోవటం. అరుణాచల మనుచు స్మరించు వారల, అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. ఒక్కడవో 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 నిన్ను మాయమనరించి, ఒకడవో 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 నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఉన్నది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాయ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భిన్నత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కటంటే ఒకటి, ఇదంతా నీ లీల, ఇదంతా నీ మాయ. ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే. ఒక్కడవవు ఒక్కడవవు నిన్ను మాయ మనరించి వచ్చివారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.